పిల్లలు చాలాసార్లు తమకు తెలిసిన దానికంటే ఎక్కువ వారికి తెలుసు అని అనుకుంటారు అని మనందరికీ తెలుసు. వారు తమ తల్లి వంట చేయుచున్నప్పుడు కొంచెం సహాయం చేస్తారు మరియు తాము సొంతగా కూడా ఆ వంటను చేయగలమని ఊహిస్తారు. వారు తమ తండ్రులు పనిచేయుటను చూస్తారు, దానితో ఒకటి రెండు సార్లు ఆడతారు. తరువాత తమ తండ్రికి తెలిసినదంతా వారికి కూడా తెలుసు అని ఆలోచిస్తారు. అయితే ఒక సమయం వచ్చేసరికి వారు ఊహించిన దానికంటే వారు ఇంకా ఎన్నో విషయాలను నేర్చుకోవలసి ఉన్నదని పిల్లలు కనుగొంటారు. విచారకరముగా బైబిలును వ్యాఖ్యానించు ప్రాముఖ్యమైన విషయంలో పెద్దలు కూడా చాలాసార్లు ఇదే పొరపాటును చేస్తారు. మనలో చాలామంది మీ తరచుగా బైబిల్ చదువుతాము. మనలో చాలామంది అనేక సంవత్సరములుగా చదువుతున్నారు. కాబట్టి లేఖనముల వ్యాఖ్యానమును గుర్చి మనకు అనేక విషయములు తెలుసు అని మనము ఊహించుకుంటాము. అయితే బైబిల్ వ్యాఖ్యానము సులువైనదిగా అనిపిస్తుంది గాని వాస్తవానికి సులువైనది కాదు. మరియు బైబిల్ వ్యాఖ్యానములో ఉన్న విషయములను జాగ్రత్తగా విశ్లేషించుటకు మనము సమయమును కేటాయించినప్పుడు మనము ఊహించిన దానికంటే నేర్చుకోవలసిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి అని మనము కనుగొంటాము. ఆయన మనకు లేఖనమును అనుగ్రహించాడు, వ్యాఖ్యానమునకు పునాదులు అను మన పాఠ్యక్రమములో ఇది మొదటి పాఠము. ఈ పాఠ్యక్రమములో బైబిల్ వ్యాఖ్యానమునకు సంబంధించిన అనేక కీలకమైన దృక్పథములను విశదీకరించి బైబిలును అర్థము చేసుకున్నటలో మనము కలిగి ఉన్న సామర్థ్యమును మెరుగుపరుచుకును అనేక మార్గములను పరిశీలిద్దాము. ఈ పాఠమునకు బైబిల్ వ్యాఖ్యాన శాస్త్రమునకు పరిచయం అను శీర్షికనిచ్చాము. ఈ పాఠం హితమైన మరియు పాండిత్యపరమైన బైబిల్ వ్యాఖ్యానమునకు ఒక మౌలిక ఆకారమును పరిచయం చేస్తుంది. బైబిల్ వ్యాఖ్యాన శాస్త్రమునకు మనమిచ్చు పరిచయం మూడు ప్రధానమైన భాగములుగా విభాగించబడుతుంది. మొదటిగా కొన్ని ప్రాముఖ్యమైన పదములను పరిచయం చేయుట ద్వారా మన అంశమును గూర్చి కొంత అవగాహనను పొందుదాము. రెండవదిగా బైబిల్ యొక్క పాండిత్య వ్యాఖ్యానమును నిర్ధారించు వ్యాఖ్యాన శాస్త్రం యొక్క వైజ్ఞానిక విధానములను మనము విశదీకరిద్దాము. మూడవదిగా సాంప్రదాయిక అధ్యయన విధానములకు అనుబంధములో భక్తి సంబంధమైన వ్యాఖ్యాన శాస్త్రమును ఉపయోగించు విలువను చూద్దాము. కొన్ని ప్రాముఖ్యమైన పదములతో ఆరంభిద్దాము. కీలకమైన పదములను అపార్థము చేసుకునుట ఏ సంభాషణలోనైనా సందిగ్ధతకు కారణమవుతుంది. కాబట్టి మన అధ్యయనము కొరకు మనము కొన్ని కీలకమైన పదములను పరిచయం చేద్దాము. మొదటిగా బైబిల్ వ్యాఖ్యాన శాస్త్రము అంటే అర్థం ఏమిటో మనము చూద్దాము. రెండవదిగా మూడు వ్యాఖ్యాన శాస్త్ర ప్రక్రియలను మనము చూద్దాము. ముందుగా బైబిల్ వ్యాఖ్యాన శాస్త్రము అను అంశమును చూద్దాము. వ్యాఖ్యాన శాస్త్రము వేదాంత మరియు బైబిల్ అధ్యయనములో ఒక సామాన్యమైన పదమయ్యున్నది, కాని దీనిని మనము మన అనుదిన జీవితములలో తరచుగా ఉపయోగించము. వ్యాఖ్యాన శాస్త్రము లేక హెర్మినిటిక్స్ అను పదము గ్రీకు పదముల సమూహము నుండి వెలువడుతుంది అని, దానిలో దేవతల నుండి సందేశమును తెచ్చు పౌరాణిక పాత్ర అయిన హెర్మిస్ అను పదము కూడా ఉన్నదని మనలో అనేకమంది గుర్తిస్తారు. ఈ పదము హెర్మెనేయో అను క్రియాపదము గల గ్రీకు పదముల సమూహము నుండి వెలువడుతుంది. వ్యాఖ్యానించుట లేక వివరించుట అని దీని అర్థము. కాబట్టి విశాలమైన భాషలో మనము వ్యాఖ్యాన శాస్త్రమును గూర్చి మాట్లాడునప్పుడు మనము ఒక సందేశము లేక సమాచారం యొక్క వ్యాఖ్య లేక వివరణను గూర్చి మాట్లాడతాము. 1768 నుండి 1834 మధ్యకాలంలో నివసించిన ఫ్రెడ్రిక్ స్క్రెయిల్మార్కర్ ఆధునిక వ్యాఖ్యాన శాస్త్రం యొక్క పితామహుడు అని పిలువబడతాడు. 1819 అతడు సాధారణ వ్యాఖ్యాన శాస్త్రము అనగా అన్ని సాహిత్యములను అర్థము చేసుకునుటకు ఉపయోగపడు ఒక సమగ్ర సిద్ధాంతమును గూర్చి మాట్లాడాడు. మనము వివిధ అంశములను విశేషమైన వాటి సొంత వ్యాఖ్యాన శాస్త్రముల దృష్ట్యా చూడాలని అతడు తెలియజేశాడు. కాని అన్ని వ్యాఖ్యాన శాస్త్రములలో ఒక సాధారణ వ్యాఖ్యాన విధానము ఉండాలని అతడు వాదించాడు. 20వ శతాబ్దం ముగిసే నాటికి ప్రసిద్ధిగాంచిన పండితులు సాధారణ వ్యాఖ్యాన శాస్త్రం యొక్క అవసరతను గుర్తించారు. ఎందుకంటే వ్యాఖ్యాన విధానము అనేక అధ్యయన విభాగములలో ఒక కీలకమైన కోణముగా మారింది. నేడు వ్యాఖ్యాన శాస్త్ర సంభాషణలు తత్వశాస్త్రములో, సాహిత్యములో మరియు సాహిత్య కళలలో కనిపిస్తాయి. మనోవిజ్ఞానము, సమాజ శాస్త్రము మాత్రమేగాక భౌతిక శాస్త్రము మరియు జీవశాస్త్రములో కూడా వ్యాఖ్యాన శాస్త్రము ఉపయోగించబడుతుంది. వారు అధ్యయనము చేయుచున్న విషయముల యొక్క అర్థమును వారి విభాగములలో కూడా వ్యాఖ్యానించవలసిన అవసరతను ఈ అధ్యయన విభాగములలోని అనేక మంది ప్రముఖులు గ్రహించారు. కాబట్టి ఈ వ్యాప్తి జరిగింది. ఈ పాఠం యొక్క శీర్షిక సూచించుచున్నట్లు మనము బైబిల్ వ్యాఖ్యాన శాస్త్రము మీద అనగా లేఖనం యొక్క అర్థమును మరియు ప్రాముఖ్యతను వ్యాఖ్యానించు అధ్యయనము మీద ప్రధానముగా దృష్టి పెడతాము. మీరు లేఖనములు చదివియుంటే కనీసం అనధికారికముగానైనా మీరు బైబిల్ వ్యాఖ్యాన శాస్త్రంలో పాలు పంచుకున్నట్లే. బైబిలును అధ్యయనము చేయుటకు అనధికార విధానములు చాలా విలువైనవి, మరియు మనలో చాలామందికి ఇప్పటికే తెలిసిన విషయముల మీద ఈ పాఠములు నిర్మించబడతాయి. అయితే మనము అనధికార వ్యాఖ్యాన శాస్త్రము మాత్రమేగాక బైబిల్ యొక్క అధ్యయన పాండిత్య అనువాదములో ఎదురయ్యే కొన్ని రకముల సమస్యలను కూడా చూద్దాము. సాధారణ వ్యాఖ్యాన శాస్త్రము మరియు బైబిల్ వ్యాఖ్యాన శాస్త్రము మధ్య వ్యత్యాసమును మరియు పోలికను చూపుట సహాయకరముగా ఉంటుంది. బైబిలులో ఉన్న సాధారణ వ్యాఖ్యాన శాస్త్రములో ఈ క్రింది ఆలోచనలు ఉంటాయి. క్రియ ఏమి చేస్తుంది? భాషాభాగాలు ఏవి? వ్యాకరణం, శబ్దప్రయోగ లక్షణము మొదలగు వాటి యొక్క అర్థము ఏమిటి? ఒక రచయిత తన మాటలను వ్రాసినప్పుడు అతని లేక ఆమె యొక్క అర్థమును మనం ఎలా నిర్ధారించగలము? అయితే నియమానుసారముగా బైబిల్ వ్యాఖ్యాన శాస్త్రములో కొన్ని విశేషమైన నియమములు ఉంటాయి. ఎందుకంటే బైబిల్ దేవుని వాక్యము అని, అనగా అధికారికమైనది అని, మరియు దేవుని వాక్యమును మనకు బయలుపరుస్తుంది అని బైబిలులో తెలియజేయబడింది. దేవుడు ఒక్కడే, మరియు దేవుడు సత్యుడు గనుక బైబిల్ దానికి అది వ్యతిరేకముగా నిలబడదు. కాబట్టి బైబిల్ వ్యాఖ్యాన శాస్త్రములో ఒక విశేషమైన లక్షణము ఏమిటంటే లేఖనములో ఉన్న సమాచారమంతా ఒకదానిని ఒకటి వ్యతిరేకించుకొనక, దేవుని ప్రత్యక్షతలోని భిన్నత్వం మధ్య కూడా ఒకదానిని ఒకటి వ్యతిరేకించుకొనక ఒకదానిని మరొకటి సమర్థించుకుంటాయనే ఆలోచనతో లేఖనములోని విషయములన్నిటినీ అనుబంధపరచుటకు ప్రయత్నిస్తాము. బైబిల్ వ్యాఖ్యాన శాస్త్రము యొక్క అర్థమును దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు రెండవ ప్రాముఖ్యమైన పదమును మనము చూడవలసి ఉన్నది. అది వ్యాఖ్యాన శాస్త్ర ప్రక్రియలు, అనగా బైబిలును వ్యాఖ్యానించుచుండగా మనం అనుసరించు విధానములు. ఈ పాఠ్యక్రమం అంతటిలో మనము మూడు ప్రధానమైన వ్యాఖ్యాన శాస్త్ర ప్రక్రియలను గూర్చి మాట్లాడదాము. సిద్ధపాటు, పరిశోధన మరియు అనువర్తనము. బైబిల్ వ్యాఖ్యానమునకు ఈ ప్రక్రియలు ఎంత ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయంటే ఈ పాఠ్యక్రమములోని ప్రతి పాఠం ఈ మూడు విభాగములలో ఒకదానికి చెందినదై ఉంటుంది. ముందుగా సిద్ధపాటును చూద్దాము. సిద్ధపాటు అను వ్యాఖ్యాన శాస్త్ర ప్రక్రియ మనము లేఖనములో ఒక భాగమును వ్యాఖ్యానించుట ఆరంభించుటకు ముందు జరుగుతుంది. అవును, మనము బైబిలును మరలా మరలా చదువుతాము మరియు అధ్యయనము చేస్తాము, కాబట్టి మనము తరచుగా సిద్ధపడతాము అని దీని అర్థము. ప్రాముఖ్యమైన భావనలో సిద్ధపాటు అను దానిని ఎవరూ తప్పించుకోలేరు. ఎందుకంటే ఏనాడు ఎవరూ కూడా టబుల రస లేక ఖాళీ పలకవలే బైబిలును ఆశ్రయించలేరు. మనమంతా లెక్కలేనన్ని భావనలు, ప్రవర్తనలు మరియు ఆలోచనలతో ప్రభావితమై లేఖనములను ఆశ్రయిస్తాము. మనము దీనిని గ్రహించినా గ్రహించకపోయినా మనము బైబిలును చదువుట ఆరంభించిన ప్రతిసారి లేఖనములను సరిగా ఉపయోగించుట కొరకు అనేక విషయములు అప్పటికే మనలను సిద్ధపరిచి ఉంటాయి. కాని ఇతర విషయములు హితమైన బైబిల్ వ్యాఖ్యానమునకు ఆటంకములను కలిగించాయి. ఈ కారణము చేత బైబిలును వ్యాఖ్యానించు విషయములో మనలను సిద్ధపరచుట మీద ఈ పాఠములు విశేషమైన శ్రద్ధను పెడతాయి. లేఖన అధ్యయనము కొరకు మనలను మనము సిద్ధపరచుకునుటకు లేక సిద్ధపరచుకును ప్రక్రియలో అనేక పనులను మనము చేస్తామని నేననుకుంటాను. లేఖనములను అధ్యయనము చేయుట కష్టతరమైన పని అయ్యున్నది. మనము పరీక్షించవలసిన అనేక వివరములు ఉంటాయి, మరియు లేఖనమును అధ్యయనము చేయుచుండగా దేవుని ఆత్మ యొక్క స్వరమును వినుటతో పాటుగా అనేక వివరములను మనము గుర్తుంచుకోవలసి ఉన్నది. కాబట్టి మంచి పరికరములను ఉపయోగించి మనము సిద్ధపడాలి. ఇతరులు వ్రాసిన మంచి సాహిత్యములను అందుబాటులో ఉంచుకుని మనము సిద్ధపడాలి. ప్రార్థించుట ద్వారా మరియు పరిశుద్ధాత్మునికి అవకాశమిచ్చుట ద్వారా మన జీవితములలో కార్యము చేయుటకు ఆయనకు స్వాతంత్ర్యమునిచ్చుట ద్వారా మనము సిద్ధపడాలి. మీరు దేవుని స్వరమును వినవలసి ఉన్నది, మరియు మీ జీవితముల కొరకు దేవుని స్వరమును విని ఆ స్వరమును ఇతరులకు కూడా పంచవలసి ఉన్నది. సిద్ధపాటు అను వ్యాఖ్యాన శాస్త్ర ప్రక్రియతో పాటుగా మనము పరిశోధన అను ప్రక్రియను కూడా విశదీకరిద్దాము. పరిశోధనను గూర్చి మాట్లాడునప్పుడు మనము బైబిల్ భాగం యొక్క వాస్తవిక అర్థము మీద దృష్టి పెట్టుటకు ప్రయత్నించుచున్నాము. ప్రాముఖ్యముగా మనము లేఖనములను పరిశోధించినప్పుడు మన ఆధునిక ప్రపంచమును విడచి బైబిలులోని భాగములు మొదటిగా వ్రాయబడిన సమయములో వాటి యొక్క అర్థమును గ్రహించుటకు మనము ఉత్తమమైన ప్రయత్నమును చేస్తాము. పరిశోధన ప్రక్రియలో స్వయంగా బైబిల్ ప్రతుల కొరకు మరియు లేఖనముల యొక్క మొదటి శ్రోతల కొరకు దేవుడు మరియు బైబిల్ యొక్క మానవ రచయితలు ఉద్దేశించిన వాస్తవిక అర్థము మీద దృష్టి పెడతాము. అనేక విధాలుగా మనము లేఖనమును అధ్యయనము చేసిన ప్రతిసారి కనీసం కొంతవరకైనా వాస్తవిక అర్థముతో వ్యవహరించుటను మనము నివారించలేము. ఉదాహరణకు, బైబిలును మనము దాని యొక్క వాస్తవిక భాషలలో విశదీకరించినప్పుడు పురాతన హెబ్రి, అరమాయిక్ మరియు గ్రీకు ప్రతుల యొక్క భాషాపరమైన పద్ధతులను మనము పరిగణలోనికి తీసుకోవాలి. బైబిల్ యొక్క ఆధునిక అనువాదము మీద మనము ఆధారపడినప్పటికీ ఆ అనువాదము కూడా పదములు మరియు వ్యాకరణ వ్యక్తీకరణల యొక్క పురాతన అర్థముల యొక్క సమీక్షల మీద ఆధారపడి ఉంటుంది. ఇవి మరియు అనేక ఇతర మార్గములలో బైబిల్ భాగం యొక్క వాస్తవిక అర్థము దాని యొక్క వ్యాఖ్యానము కొరకు ఎల్లప్పుడూ కీలకమైనదిగా ఉన్నది. కాబట్టి పరిశోధన యొక్క ప్రక్రియ మీద కూడా మనము విశేషమైన ఆసక్తిని పెట్టాలి. వ్యాఖ్యాన శాస్త్ర ప్రక్రియలలో కేవలం సిద్ధపాటు మరియు పరిశోధన మాత్రమేగాక అనువర్తనము ప్రక్రియ కూడా ఉన్నది. సులువైన పదజాలములో అనువర్తనము అనగా వాస్తవిక అర్థమును సరియైన మార్గములో ఆధునిక శ్రోతలతో అనుసంధానము చేయుట అయ్యున్నది. మనము వాస్తవిక అర్థమును అర్థము చేసుకున్న తరువాత సహస్రాబ్దుల గుండా మనము మన ఆధునిక పరిస్థితుల్లోనికి ప్రవేశిస్తాము. అనువర్తనములో దేవుని ప్రజలుగా లేఖనములు మనకు అనువర్తించబడవలసిన విధానముల మీద మనము దృష్టి పెడతాము. ఇతర వ్యాఖ్యాన శాస్త్ర ప్రక్రియల వలనే అనువర్తనమును కూడా పూర్తిగా నివారించుట అసాధ్యమవుతుంది. ఒక బైబిల్ భాగం యొక్క పైపై అవగాహనను మాత్రమే మనము పొందినప్పటికీ కూడా కొంతవరకు దానిని మనము మన ఆలోచనకు అనువర్తిస్తాము. అవును, బైబిలును అర్థము చేసుకుని దానిని అనుసరించకపోవు వేషధారణకు విరోధముగా లేఖనములు హెచ్చరిస్తాయి. కాబట్టి ఈ పాఠ్యక్రమములో లేఖనములను అనువర్తించుట మీద మనము ఉద్దేశపూర్వకముగా మరియు స్పష్టముగా ఎక్కువ దృష్టిని పెడదాము. ఈ పాఠములను మనము చూచుచుండగా సిద్ధపాటు, పరిశోధన మరియు అనువర్తనము ఎక్కువగా పరస్పరాధారితమైన ప్రక్రియలయ్యున్నాయని మనము కనుగొంటాము. మనము ఇతర ప్రక్రియలను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మాత్రమే ఒక ప్రక్రియను సరిగా చేయగలుగుతాము. అవును, ప్రతి ఒక్కరికి వేర్వేరు అవగాహనలు మరియు సామర్థ్యములు ఉన్నాయి. కాబట్టి మనం ఈ ప్రక్రియలలో ఒకటి లేక రెండింటి మీద మాత్రమే ఉద్ఘాటన పలుకుతుంటాము. అయితే సిద్ధపాటు, పరిశోధన మరియు అనువర్తనము యొక్క పరస్పరాధారము ఈ మూడు విభాగములలో మన నైపుణ్యతలను అభివృద్ధి చేసుకోవాలని మనకు జ్ఞాపకము చేస్తుంది. బైబిల్ వ్యాఖ్యాన శాస్త్రము యొక్క పరిచయము అను మన పాఠములో ఇప్పటి వరకు మనము కొన్ని ప్రాముఖ్యమైన పదములను వివరించాము. కాబట్టి ఇప్పుడు మన రెండవ ప్రాముఖ్యమైన అంశమును చూడవలసి ఉన్నది. వైజ్ఞానిక వ్యాఖ్యాన శాస్త్రము అనగా శతాబ్దములుగా బైబిల్ పండితులు లేఖన శాస్త్రమును ఒక వైజ్ఞానిక అభ్యాసముగా చూసిన విధానము. బైబిల్ వ్యాఖ్యాన శాస్త్రములో ఎల్లప్పుడూ ఎంతో కొంత వైజ్ఞానిక చవి ఉండినది. మరియు ఇతర విభాగముల వల్లనే దీనిలో కూడా ఈ ధోరణి శతాబ్దములుగా ఎదుగుచూ వచ్చింది. ఇట్టి పురోగమనములకు కారణం చాలా స్పష్టముగా ఉన్నది. బైబిలును కొన్ని వేల సంవత్సరముల క్రితం నివసించిన ప్రజలు వ్రాశారు. కాబట్టి అనేక విధాలుగా పురాతన ప్రపంచములోని ఇతర రచనల వలనే మనము లేఖనములతో సరిగానే వ్యవహరిస్తాము. దాని యొక్క చారిత్రక నేపథ్యమును దృష్టిలో ఉంచుకుని పండితులు బైబిలుతో వ్యవహరించుచుండగా వారు అనేకసార్లు వైజ్ఞానిక విభాగములైన పురావస్తుశాస్త్రము, చరిత్ర, మానవశాస్త్రము, సమాజశాస్త్రము మరియు భాషాశాస్త్రములను ఉపయోగించారు. వీటిలో మరియు ఇతర వైజ్ఞానిక పరిశోధనలలో వలనే లేఖనముల యొక్క అధ్యయన వ్యాఖ్యానములు వాస్తవముల ఆధారముగా లేక తార్కికముగా వైజ్ఞానిక విధానములను బైబిలుకు అనువర్తించారు. దీని అర్థం ఏమిటో కనుగొనుటకు వైజ్ఞానిక వ్యాఖ్యాన శాస్త్రమునకు సంబంధించిన మూడు విషయములను మనము చూద్దాము. మొదటిగా దీని యొక్క బైబిలు మూలములను గుర్తించుట ద్వారా ఈ పద్ధతి యొక్క మాన్యతను మనము చూద్దాము. రెండవదిగా ఇట్టి వ్యాఖ్యాన శాస్త్రములోని పురోగమనములను ఉదహరించు కొన్ని చారిత్రక ఉదాహరణలను మనము ప్రస్తావిద్దాము. మూడవదిగా లేఖనముల పట్ల ఈ ధోరణి, వ్యాఖ్యాన ప్రక్రియ కొరకు కొన్ని ప్రాధాన్యతలను స్థాపించే విధానమును మనము చూద్దాము. ముందుగా వైజ్ఞానిక వ్యాఖ్యాన శాస్త్రము యొక్క బైబిలు మూలములను చూస్తూ ఆరంభిద్దాము. బైబిల్ కాలములలో నివసించిన ప్రజలు ఆధునిక వైజ్ఞానికులు కారు. అంటే వారు జ్ఞానము లేనివారు లేక తర్కము లేనివారు అని అర్థము కాదు. భిన్నముగా బైబిల్ కాలములో నివసించిన ప్రజలు వాస్తవములతో వ్యవహరించారు అని, ఆధునిక వైజ్ఞానికుల వలె లోకమును గూర్చి తార్కికమైన రీతిలో ఆలోచించారు అని, వారి సంక్లిష్టమైన నిర్మాణ విధానములు, విరివిగా చేసిన సముద్ర ప్రయాణములు, నవప్రవర్తక వ్యవసాయ విధానములు మరియు లెక్కలేనన్ని ఇతర సాంస్కృతిక సాధ్యతలు తెలియజేస్తాయి. ఈ కారణం చేత బైబిలు రచయితలు స్వయంగా ఇతర లేఖనములను వాస్తవిక మరియు తార్కిక విశ్లేషణల ఆధారముగా అనువదించారు అను విషయము మనలను ఆశ్చర్యపరచకూడదు. సమయమును దృష్టిలో ఉంచుకుని ఒక వాక్యభాగమును ఉపయోగించి దీనిని వివరిద్దాము. రోమాపత్రిక 4:3-5 అపోస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పనిచేయువానికి జీతము రుణమేగాని దానమని ఎంచబడదు. పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఈ వచనములలో పౌలు ఆదికాండం 15:6 ఉపయోగించాడు. అక్కడ దేవుడు అబ్రాహాము ఆయన వాగ్దానమును నమ్మినప్పుడు దానిని అతనికి నీతిగా ఎంచాడు. అయితే ఈ పాత నిబంధన వాక్యభాగమును ఒక క్రమ పద్ధతిని ఉపయోగించి పౌలు వర్ణించిన విధానమును గమనించండి. 4:5 పౌలు ఎంచుట లేక గ్రీకు పదమైన లోగిజోమై అనువదించబడినట్లు పరిగణించుట అను పదము యొక్క అర్థమును జాగ్రత్తగా విశ్లేషించాడు. తాను కలిగి ఉన్న గ్రీకు జ్ఞానమును ఉపయోగించి జీతములు ఒక బహుమానముగా ఎంచబడవుగాని ఒక బాధ్యతగా ఎంచబడతాయి అని అతడు వాదించాడు. అయితే దేవుని నమ్మువారికి వారి విశ్వాసము క్రియలు కాదు నీతిగా ఎంచబడుతుంది అని అతడు గుర్తించాడు. కాబట్టి ఈ తర్కము ఆధారముగా అబ్రాహామునకు నీతి విశ్వాసము ద్వారా ఉచిత బహిమానముగా ఎంచబడింది అని ఆదికాండం 15:16 సూచిస్తుంది అని అతడు నిర్ధారించాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆదికాండం 15 యొక్క ఖచ్చితమైన వాస్తవిక తార్కిక విశ్లేషణను చేశాడు అని చూచుట అంత కష్టమైన పని కాదు. ఈ ఒక్క ఉదాహరణ తెలియజేయుచున్నట్లు మరలా మరలా బైబిలు రచయితలు లేఖనములను ఈ విధముగా జాగ్రత్తగా వ్యాఖ్యానించారు మరియు వైజ్ఞానిక బైబిలు వ్యాఖ్యాన శాస్త్రము లేఖనములలో స్థిరముగా నాటబడి ఉన్నది అని లేఖనము పట్ల వారి ధోరణి సూచించింది. వైజ్ఞానిక వ్యాఖ్యాన శాస్త్రం యొక్క బైబిల్ మూలములను దృష్టిలో ఉంచుకుని ఇట్టి బైబిల్ వ్యాఖ్యానమునకు కొన్ని చారిత్రక ఉదాహరణలను మనము క్లుప్తంగా చూద్దాము. సంఘపితరుల కాలములో క్రీస్తుశకం 185-254 నివసించిన అలెగ్జాండ్రియాకు చెందిన ఓరిగన్ బైబిల్ వ్యాఖ్యానములో అత్యంత ప్రాముఖ్యమైన వారిలో ఒకరిగా ఉన్నాడు. ఈ పాఠంలో మనము తరువాత చూడబోచున్నట్లు ఓరిగన్ వైజ్ఞానిక వ్యాఖ్యాన శాస్త్రమును దాటి వెళ్లాడుగాని బైబిల్ యొక్క వాస్తవిక మరియు తార్కిక విశ్లేషణ కొరకు తనను తాను సమర్పించుకున్నాడు. ఉదాహరణకు హెక్సప్లాను సృష్టించుట ఓరిగన్ యొక్క గొప్ప సాధ్యతలలో ఒకటై ఉన్నది. ఇది పాత నిబంధన యొక్క పలు హెబ్రీ మరియు గ్రీకు వెర్షన్లలోని ఒక్కొక్క పదమును పోల్చి అతడు వ్రాసిన 6,000 పేజీలు మరియు 50 వాల్యూములు కలిగిన సాహిత్యమై ఉన్నది. కొన్ని శతాబ్దముల తరువాత ఇది కనుమరుగైపోయినప్పటికీ ఆదిమ సంఘచరిత్రలో వైజ్ఞానిక బైబిల్ వ్యాఖ్యానమునకు ఇది ఒక విశేషమైన ఉదాహరణగా ఉన్నది. లేఖనము కొరకు వైజ్ఞానిక విధానములను అభివృద్ధి చేయుటను గూర్చిన ఇతర ప్రాముఖ్యమైన ఉదాహరణలు ఓరిగన్ దినముల తరువాత జరిగాయి. ఉదాహరణకు క్రీస్తుశకం 354-430 జీవించిన హిప్పోకు చెందిన అగస్టిన్ జాగ్రత్తతో కూడిన కొన్నిసార్లు కఠిన పరిశ్రమతో కూడిన వాస్తవిక మరియు తార్కిక బైబిల్ అనువాదము మీద దృష్టిపెట్టుటను కొనసాగించాడు. 1225-1274 నివసించిన థామస్ అక్వినాస్ కాలము నాటికి పశ్చిమ క్రైస్తవ్యములోని బైబిల్ వ్యాఖ్యానము అరిస్టాటిల్ యొక్క తార్కిక వైజ్ఞానిక తర్కవాదం యొక్క ప్రభావమును ప్రతిబింబించింది. అక్వినాస్ మరియు అతని అనుచరులు కఠినమైన అనుభావిక మరియు తార్కిక విశ్లేషణను బైబిల్ కొరకు ఉపయోగించారు. విచారకరముగా సంఘచరిత్రలో అప్పటి వరకు అక్షరాస్యత చాలా తక్కువగా ఉండేది. అలాగే బైబిలు మరియు ఇతర గ్రంథములు విరివిగా అందుబాటులో ఉండేవి కావు. కాబట్టి ఆధిక్యత కొరకు కొందరు మాత్రమే లేఖనములను అధ్యయనం చేసేవారు. ఫలితముగా సామాన్య ప్రజలు బైబిలును అర్థము చేసుకునే విధానమును సంఘములోని అధికారులు నియంత్రించేవారు. అయితే ఈ సందర్భములో సంఘం యొక్క ఆధిపత్యముతో పాటుగా అనేక మంది పండితులు లేఖనమును మరింత క్లిష్టమైన వైజ్ఞానిక విశ్లేషణ ద్వారా వ్యాఖ్యానించుట ఆరంభించారు. ఈ దిశలో మొదటి అడుగులు పునరుజ్జీవనోద్యమ కాలములో ఆరంభమయ్యాయి. 1204 జరిగిన 4వ క్రూసేడ్లో కాన్స్టెంటినేపల్ పతనమైన తరువాత అక్కడ భద్రపరచబడిన అనేక సాంప్రదాయిక మరియు బైబిల్ ప్రతులను పాశ్చాత్యమునకు తీసుకుని వచ్చారు. అయితే సంఘ బోధనల దృష్ట్యా ఈ పురాతన ప్రతుల యొక్క ప్రాముఖ్యతను వ్యాఖ్యానించుటకు బదులుగా పునరుజ్జీవనోద్యమ పండితులు జాగ్రత్తగా వాటి వ్యాకరణమును మరియు పురాతన చారిత్రక నేపథ్యములను విశ్లేషించుట ద్వారా ఈ ప్రతులను అర్థము చేసుకునుటకు ప్రయత్నించారు. సుమారుగా 1450లో ఉపయోగములోనికి వచ్చిన గుటెన్బర్గ్ యొక్క ముద్రణాయంత్రము యొక్క సహాయముతో పునరుజ్జీవనోద్యమంలో జరిగిన పరిశోధనలు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. ఫలితముగా 1466 నుండి 1536 మధ్యకాలంలో నివసించిన ఎరాస్మస్ వంటి ప్రాముఖ్యమైన వ్యక్తులు తమ దినములలో నివసించిన ప్రజలను బైబిల్ వ్యాఖ్యానం యొక్క వైజ్ఞానిక విధానముల వైపుకు ఎక్కువగా నడిపించారు. 16వ శతాబ్దంలో జరిగిన ప్రొటెస్టెంట్ సంస్కరణ వైజ్ఞానిక బైబిల్ వ్యాఖ్యాన శాస్త్రమును మరింత బలపరిచింది. పునరుజ్జీవనోద్యమం యొక్క బాటను అనుసరించి ఆరంభ ప్రొటెస్టెంట్ నాయకులైన మార్టిన్ లూథర్, అల్రిచ్ జ్వింగ్లీ మరియు జాన్ కెల్విన్ బైబిల్ వ్యాఖ్యానముపైన సంఘ సిద్ధాంతముల యొక్క ఆధిపత్యమును బలముగా తిరస్కరించారు. బదులుగా బైబిల్ వ్యాకరణము మరియు చారిత్రక నేపథ్యముల యొక్క విశ్లేషణ ద్వారా లేఖనము యొక్క అర్థము నిర్ధారించబడాలని వారు ఉద్ఘాటించారు. ఆరంభ ప్రొటెస్టెంట్లు ఈ ఉద్ఘాటనతో పాటు సుపరిచితమైన సిద్ధాంతమైన సోలా స్క్రిప్చురా లేక లేఖనము మాత్రమే మీద కూడా దృష్టి పెట్టారు అని గుర్తించుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. బైబిల్ మాత్రమే నిస్సందేహమైన అధికారమయ్యున్నది అని, అనగా మిగిలినవన్నీ నియంత్రించుటకు ఉపయోగించవలసిన సర్వోన్నతమైన అధికారమయ్యున్నదని ప్రొటెస్టెంట్లు గ్రహించారు. బైబిల్ అధికారం యొక్క ఆధిక్యత పట్ల ఈ సమర్పణ లేఖనముల యొక్క పొరపాటు పడని వ్యాఖ్యానకర్త లేఖనము మాత్రమే అని తెలియజేస్తుంది. కాబట్టి దాని యొక్క పురాతన చారిత్రక నేపథ్యములో దాని వ్యాకరణం యొక్క తార్కికమైన ఖచ్చితమైన విశ్లేషణ ద్వారా బైబిలును అర్థము చేసుకునుటకంటే మరొక ప్రాముఖ్యమైన విషయము ఏమీ ఆరంభ ప్రొటెస్టెంట్లకు ఉండలేదు. 17వ మరియు 18వ శతాబ్దములలో పశ్చిమ ఐరోపాలో జరిగిన జ్ఞానోదయము లేఖనములో ఉన్నవాటితో సహా అన్ని సత్యములను విశ్లేషించుటకు ఆధునిక వాస్తవిక మరియు తార్కిక వైజ్ఞానిక ప్రామాణికతలను ఉద్ఘాటించుట ద్వారా వైజ్ఞానిక బైబిల్ వ్యాఖ్యాన శాస్త్రమును మరింత బలపరిచింది. భూవిజ్ఞాన శాస్త్రజ్ఞులు, పురావస్తు శాస్త్రజ్ఞులు మరియు ఇతర ఆధునిక శాస్త్రజ్ఞులను పోలిన విధముగానే బైబిల్ పండితులు కూడా వైజ్ఞానిక ప్రామాణికతలను లేఖన అధ్యయనము కొరకు చాలా జాగ్రత్తగా అనువర్తించారు. బైబిల్ పట్ల ఈ ధోరణి శతాబ్దములుగా అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. అయితే ఎంతో కొంతవరకు ఆధునిక బైబిల్ పండితులు రెండు ప్రధానమైన మార్గములను అనుసరించారు. ఒకవైపున ప్రఖ్యాతిగాంచిన విద్యాసంస్థలలోని వ్యాఖ్యానకర్తలలో ఎక్కువ మంది విమర్శనాత్మక బైబిల్ అధ్యయనములు అని పిలువబడిన దానిని అనుసరించారు. విస్తృతముగా మాట్లాడితే విమర్శనాత్మక బైబిల్ పండితులు సాంప్రదాయిక ప్రొటెస్టెంట్ సిద్ధాంతమైన సోలా స్క్రిప్చురాను తిరస్కరించి సత్యమును వివేచించుటకు కేవలము తర్కము మరియు వైజ్ఞానిక విశ్లేషణను మాత్రమే అత్యున్నతమైన పరిమాణముగా పరిగణించారు. చాలా వరకు లేఖనములు దేవుని గూర్చి, మానవాళిని గూర్చి మరియు లోకమును గూర్చి పురాతన, ప్రాచీన మరియు ఆధారయోగ్యము కాని అభిప్రాయములకు ప్రాతినిధ్యం వహిస్తాయని విమర్శనాత్మక వ్యాఖ్యానకర్తలు నిర్ధారించారు. ఈ అభిప్రాయములో ఆధునిక ప్రజలు లేఖనముల నుండి కొన్ని విధాలుగా లాభమును పొందగలరు గాని లేఖనములను గూర్చిన ఎలాంటి అభిప్రాయమైనా బైబిల్ బోధనల మీదగాక వైజ్ఞానిక పరిశోధన మీద ఆధారపడి ఉండాలి. మరొక వైపున ఇతర నిపుణులు మనము ఆధునిక ఎవాంజలికల్ బైబిల్ అధ్యయనములు అని పిలుచు మార్గములను అనుసరించారు. బైబిల్ మాత్రమే నిస్సందేహమైన విశ్వాస మరియు జీవిత నియమమై ఉన్నదని ఎవాంజలికల్ పండితులు ఉద్ఘాటించారు. వారు లేఖనము మీద వాస్తవిక మరియు తార్కిక వైజ్ఞానిక విశ్లేషణను తిరస్కరించరు. బైబిలునకు వైజ్ఞానిక విశ్లేషణను తీవ్రముగా అనువర్తించుటను వారు పూర్తిగా ఆమోదిస్తారు. అయినను అట్టి విశ్లేషణ బైబిల్ బోధలను స్పష్టముగా వ్యతిరేకించినప్పుడు ఇవాంజలికల్ పండితులు తమ అధికారముగా లేఖనములకు హృదయపూర్వకముగా సమర్పించుకుంటారు. ఈ పాఠములన్నిటిలో మనము చూడబోవుచున్నట్లు ఈ పాఠ్యక్రమము ఇవాంజలికల్ మార్గమును అనుసరిస్తుంది. ఒక క్రైస్తవునికి, ముఖ్యముగా ప్రొటెస్టెంట్ క్రైస్తవునికి, లేఖన అధికారమునకు సమర్పించుకునియుండుట చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. నిజమైన అధికారము సమ్మతి కలిగించు హక్కును, శక్తిని కలిగి ఉంటుంది మరియు క్రైస్తవుని జీవితములో అధికారముగా పనిచేయుటకు లేఖనము విశేషమైన అర్హతను కలిగి ఉన్నది. దీనికి ఒక కారణం ఏమిటంటే మనము ఇతర మార్గముల ద్వారా పొందలేని జ్ఞానమును మరియు మెలకువను లేఖనములు కలిగి ఉన్నాయి. ఇందువలనే దీనిని ప్రత్యక్షత అని పిలుస్తారు. మరొక కారణమేమిటంటే అనేక చోట్ల సత్యము ఉన్నప్పటికీ లేఖనములో ఇమిడియున్న సత్యము దాని యొక్క కూర్పులో మరియు చివరి రూపములో ఆశ్చర్యకరమైన రీతిలో అమర్చబడింది. కాబట్టి ఈ లోకములో మనకు అందుబాటులో ఉన్న సత్యమునకు మూలములన్నిటిలో విశేషమైన నమ్మకత్వము మరియు పొరపాటు లేనితనము దానిలో ఉన్నది. ఇప్పుడు దీనిలో విశేషమైన ఆధారయోగ్యత, పొరపాటు లేమితనము, విఫలమగుటకు అయోగ్యత ఉండుటకు కారణము ఇది దేవుని ద్వారా ప్రేరేపించబడుట అయ్యున్నది. ఇది దేవుని వాక్యమయ్యున్నది. కాబట్టి మనము లేఖనముల యొక్క అధికారమును గూర్చి మాట్లాడినప్పుడు వాస్తవానికి మనము దేవుని అధికారమును గూర్చి మాట్లాడుతున్నాము. దీని పట్ల మనము సమర్పణ కలిగి ఉండుట సృష్టములముగా మనము సృజించబడిన వారమని, ఇతరుల మీద ఆధారపడు జీవులమని గుర్తిస్తుంది. ఇక్కడ ఒక వైరుధ్యము ఉన్నది. ఈ సమర్పణ కార్యము మనలను చిన్నబుచ్చుటకు లేక మనలను బలహీనులను చేయుటకు బదులుగా వాస్తవానికి ఇది మనము చేయదగిన అత్యంత బలపరచు కార్యమయ్యున్నది. ఎందుకంటే ఇది మనలను సత్య మార్గములో నడిపిస్తుంది. జీవన మరియు అభివృద్ధి మార్గములో ఇది మనలను సరియైన మార్గములో బలముగా నిలుపుతుంది. వైజ్ఞానిక వ్యాఖ్యాన శాస్త్రం యొక్క బైబిల్ మూలములను ప్రస్తావించి కొన్ని చారిత్రక ఉదాహరణలను చూశాము. కాబట్టి ఇప్పుడు మనము మూడవ విషయమును చూడవలసి ఉన్నది. అది లేఖనముల పట్ల ఈ ధోరణి యొక్క ప్రాధాన్యతలు. చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధునిక ఇవాంజలికల్ బైబిల్ పండితులు వైజ్ఞానిక వ్యాఖ్యాన శాస్త్రమునకు బలమైన సమర్పణ కలిగి ఉన్నారు. ఈ సమర్పణ సిద్ధపాటు, పరిశోధన మరియు అనువర్తన ప్రక్రియల కొరకు కొన్ని ప్రాధాన్యతలను స్థాపించింది. సిద్ధపాటు కొరకు వారి యొక్క ప్రాధాన్యతలతో ఆరంభిస్తూ ఇది ఎలా వాస్తవమయ్యున్నదో చూద్దాము. మనం ఇంతకుముందు తెలియజేసినట్లు మనము లేఖనమును వ్యాఖ్యానించుట ఆరంభించిన ప్రతిసారి సిద్ధపాటు అనున్నది అనివార్యమవుతుంది. అయితే ఇతర అధ్యయన విభాగములలో కనిపించు వివేకముతో కూడిన ప్రాధాన్యతలకు అనుగుణంగానే అధ్యయన బైబిల్ వ్యాఖ్యానకర్తలు కొంతవరకు సిద్ధపాటు కొరకు ప్రాధాన్యతలను అభివృద్ధి చేశారు. ఒక విశ్వవిద్యాలయంలో మీరు జీవశాస్త్రమును అధ్యయనము చేయాలనుకుంటే వీలైనంత మంచిగా మీరు సిద్ధపడాలని ఆశపడతారు. కాబట్టి నా చదువుల కొరకు నేను ఎలా సిద్ధపడాలి అని మీరు అనేక మంది జీవశాస్త్ర అధ్యాపకులను అడుగుతారు. వారు మీకు ఈ విధముగా జవాబివ్వచ్చు: వీలైనన్ని జీవశాస్త్ర వాస్తవములను బట్టి పట్టండి. జీవశాస్త్రంలో ఉపయోగించబడు వైజ్ఞానిక విధానములన్నిటిని గూర్చి వీలైనంత నేర్చుకోండి. ఇంచుమించు ఇదే విధముగా నేడు అనేక ఇవాంజలికల్ వేదాంత కళాశాలలలోని అధ్యాపకులను వారి కళాశాలలలో బైబిలును అధ్యయనం చేయుటకు ఎలా సిద్ధపడాలి అని మీరు అడిగితే వారు కూడా ఎలాంటి సలహానే ఇస్తారు. హెబ్రీ మరియు గ్రీకు భాషలను నేర్చుకోండి అని వారు చెప్పవచ్చు. బైబిలును గూర్చి వీలైనన్ని పాఠములను నేర్చుకోండి, మంచి వ్యాఖ్యాన విధానములను నేర్చుకోండి అని వారు చెప్పవచ్చు. ఎందుకంటే నేడు అనేక మంది బైబిల్ పండితులు తమ సొంత జీవితములలో కూడా బైబిలును అధ్యయనం చేయుటకు తార్కిక మరియు వైజ్ఞానిక విధానములను ఉద్ఘాటిస్తారు, మరియు వారి విద్యార్థులు కూడా అలా చేయుట ద్వారా సఫలీకృతులు అవుతారని వారు నమ్ముతారు. అవును, వాస్తవిక మరియు సిద్ధాంతపరమైన అవగాహన ద్వారా మనలను మనము సిద్ధపరచుకునుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. బైబిలును గురించిన సత్యములను నేర్చుకునుటకు ప్రత్యామ్నాయమేదీ లేదు, మరియు బైబిల్ వ్యాఖ్యానమునకు అవసరమైన నియమములను నేర్చుకునుటకు మనము తగినంత కృషిని చేయాలి. అయితే మనము కాసేపట్లో చూడబోచున్నట్లు జ్ఞానపూర్వక సిద్ధపాటు మీద మాత్రమే దృష్టి పెట్టుట బైబిల్ వ్యాఖ్యానము కొరకు మనలను మనము సిద్ధపరచుకోవలసిన కొన్ని ప్రాముఖ్యమైన విధానములను నిర్లక్ష్యం చేయుటకు కారణమవుతుంది. సిద్ధపాటు కొరకు కొన్ని ప్రాధాన్యతలను మనము చూశాము. కాబట్టి వైజ్ఞానిక వ్యాఖ్యాన శాస్త్రములో పరిశోధన కొరకు ఇవ్వబడిన కొన్ని ప్రాధాన్యతలను చూద్దాము. సాధారణముగా బైబిల్ వ్యాఖ్యానకర్తలు లేఖన వ్యాఖ్యానము కొరకు రెండు విధానములకు మధ్య వ్యత్యాసమును చూపుతారు: భాష్యము లేక ఎక్సజీసిస్ మరియు స్వభాష్యము లేక ఎక్సజీసిస్. ఎక్సజీసిస్ లేక భాష్యము అను పదము వెలికి తీయుట లేక బయటకు తీయుట అను అర్థమునిచ్చు గ్రీకు పదము నుండి వెలువడుతుంది, మరియు వాక్యభాగము నుండి వెలికి తీయుట లేక బయటకు తీయుట దీని అర్థమయ్యున్నది. భిన్నముగా ఐసిజీసిస్ లేక స్వభాష్యములో లోనికి వెల్లుట లేక రుద్దుట అను భావనలు ఉన్నాయి, అనగా వాక్యభాగమునకు సొంత అర్థమును ఇచ్చుటకు ప్రయత్నించుట అయ్యున్నది. వైజ్ఞానిక బైబిల్ వ్యాఖ్యానకర్తలు స్వభాష్యమును నివారించుటకు చాలా కష్టపడతారు. బదులుగా స్వభాష్యముగాక లేఖనం యొక్క భాష్య అవగాహనలు కలుగునట్లు చూచి విధముగా వారు వ్యాఖ్యాన నియమములను ఉపయోగిస్తారు. ఈ అభిప్రాయం ప్రకారం పరిశోధనలో చాలా వరకు లేఖనం యొక్క సత్యములను కనుగొనుటలో మన జ్ఞానపూర్వక సిద్ధపాట్లను ఉపయోగించుట భాగమయ్యున్నది. అసలు వాస్తవిక అర్థమును వివేచించుట కొరకు జాగ్రత్తగా సిద్ధపరిచిన వ్యాఖ్యాన పద్ధతులను లేక నియమములను నైపుణ్యముతో ఉపయోగించుట ద్వారా మనము బైబిల్ భాగముల యొక్క వాస్తవిక అర్థమును పరిశోధన చేద్దాము. ఈ పాఠ్యక్రమం అంతటిలో మనము చూడబోవుచున్నట్లు వైజ్ఞానిక పద్ధతులను ఈ విధముగా ఉపయోగించుట బైబిల్ వ్యాఖ్యానములో ఒక కీలకమైన కోణమై ఉన్నది. అయితే లేఖనం యొక్క వాస్తవిక అర్థము యొక్క హితమైన పరిశోధనకు సంబంధించిన ప్రతి విషయమును ఇది తెలియజేయదు. సిద్ధపాటు మరియు పరిశోధన ప్రక్రియలో పాండిత్య మరియు వైజ్ఞానిక వ్యాఖ్యాన శాస్త్రము కొరకు కొన్ని ప్రాధాన్యతలను మనము చూశాము. ఇప్పుడు అనువర్తన ప్రక్రియను గూర్చి ప్రశ్నించుటకు మనము సిద్ధముగా ఉన్నాము. ఎవాంజెలికల్ పండితులలో ఎక్కువ మంది నేడు బైబిలును ఎలా అనువర్తిస్తారు? నేను ఒక వేదాంత విద్యార్థిగా ఉండినప్పుడు ఒక విద్యార్థి బోధించుచున్న అధ్యాపకులను మాటిమాటికి అభ్యంతరపరచి ప్రశ్నలను అడిగేవాడు. అతడు అడుగు ప్రశ్నలు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండేవి. సార్, మీరు చేస్తున్న భాష్యము నేడు మనకు ఏ విధముగా అనువర్తించబడగలదు? ఈ బైబిల్ భాగమును గూర్చి మీరు చెబుతున్న విషయములను నేను నా జీవితమునకు ఏ విధముగా అనువర్తించగలను? చాలా అరుదుగా మినహా జవాబు ప్రతిసారి ఒకే విధముగా ఉండేది. అధ్యాపకుడు నవ్వి, ఇది చాలా మంచి ప్రశ్న, కానీ దీనికి జవాబు నేను ఇవ్వలేను, అభ్యాసిక వేదాంత బోధకులను అడుగు అనేవారు. ఈ అనుభవము ఉదాహరించుచున్నట్లు చాలాసార్లు బైబిల్ యొక్క వైజ్ఞానిక పాండిత్య అనువాదములో లేఖనం యొక్క అభ్యాసిక అనువర్తనమునకు ఎక్కువ అవకాశం ఉండదు. అది కేవలం వాస్తవము మీద ఆధారితమైన ఆధునిక అనువర్తనములోనికి మాత్రమే నడిపించగలదు. మరొక మాటలో అనువర్తనము ప్రధానముగా క్రీస్తు యొక్క ఆధునిక అనుచరులు నమ్మాలని బైబిల్ బోధించు వాస్తవముల రకములను స్థాపిస్తుంది. బైబిల్లోని వేదాంత మరియు నైతిక వాస్తవిక విషయములు నిజమని నమ్ముటకు మనము నమ్మకమైన వారికి పిలుపునిస్తాము. నిజం చెప్పాలంటే ఈ విధమైన అనువర్తనము గొప్ప విలువను కలిగి ఉన్నది. అయితే నేడు మన జీవితములకు లేఖనము అనువర్తించబడవలసిన అనేక కీలకమైన విధానములను ఇది నిర్లక్ష్యం చేస్తుంది. బైబిల్ అధ్యయన పద్ధతులు చాలా కీలకమైనవి, కాని అవి స్వయంచలితమైనవి అన్నట్లు వాటిని యాంత్రికమైనవిగా చేస్తాము. కాబట్టి కొన్నిసార్లు వాటిని మనము అధికముగా ఉద్ఘాటించవచ్చు. కాబట్టి సరే, నేను ఈ పద్ధతులను ఉపయోగించాను, నా తార్కిక పరిష్కారం ఇది అని చెప్పినట్లు మాత్రమే అవుతుంది. మరియు మన వ్యక్తిత్వమంతా హత్తుకొను విషయముగాక కేవలము శుద్ధమైన తార్కిక అభ్యాసం మాత్రమే అవుతుంది. నేను ఈ విషయమును సంవత్సరముల నా అనుభవంలో నుండి నేర్చుకున్నాను. ఉదాహరణకు సాంస్కృతిక నేపథ్యము, లోకము, ప్రాచీన లోకము మీద నేను నా పరిశోధనలలో విశేషమైన ఉద్ఘాటనను పెట్టాను, ఎందుకంటే ఇది చాలా అవసరమయ్యున్నది. చాలామందికి అది అందుబాటులో లేదు. కాబట్టి ఒక పండితునిగా నేను దానిని చేయగలిగాను. మరియు నేను అలా చేయుచుండగా బైబిల్ భాగములను నేను అధ్యయనము చేయుచున్నప్పుడు అవి నాకు క్రొత్త ప్రపంచములను గూర్చి అవగాహన కలిగిస్తాయని నేను కనుగొన్నాను. అదే సమయంలో నేపథ్యములో ఆత్మీయ జీవితము దానంతట అదే ఉండదు. నేను దానిలో జ్ఞానపూర్వకమైన ఆనందమును సాధించాను, కాని నిజమైన ఆత్మీయ జీవితము బైబిల్ భాగములోనూ దానిని చదువుతూ దేవుడి చెప్పు మాటలను వినుటలోనూ మన జీవితములను దానికి సమర్పించుకునుటలోనూ ఉన్నది. మరియు అది ఒక యాంత్రిక విధానము మాత్రమే కానేరదు. అది మనలను ప్రేమించి మన కొరకు తనను తాను అర్పించుకున్న వానికి సమర్పించుకునుట ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు మనము బైబిల్ వ్యాఖ్యాన శాస్త్రంలో ఉపయోగించు కొన్ని ప్రాముఖ్యమైన పదములను మరియు వైజ్ఞానిక వ్యాఖ్యాన శాస్త్రం యొక్క సుదీర్ఘమైన పరంపరను చూశాము. కాబట్టి ఇప్పుడు మన పాఠములోని మూడవ ప్రధానమైన అంశమును చూద్దాము. అది వైజ్ఞానిక వ్యాఖ్యాన శాస్త్రము లేఖనములను వ్యాఖ్యానించుచుండగా దేవునికి దగ్గరవ్వవలసిన అవసరతను ఉద్ఘాటించు క్రైస్తవ సాంప్రదాయమైన భక్తి సంబంధమైన వ్యాఖ్యాన శాస్త్రముతో ముడిపడవలసి ఉండిన విధానమును చూద్దాము. మానవులు లేఖనమును వ్రాశారు కాబట్టి క్రీస్తు అనుచరులు సాధారణ వ్యాఖ్యాన శాస్త్రములోని అనేక కోణములను ప్రతిబింబించు వైజ్ఞానిక వ్యాఖ్యాన శాస్త్రమును ఉపయోగించారు. అయితే భక్తి సంబంధమైన వ్యాఖ్యాన శాస్త్రము ప్రధానముగా లేఖనం యొక్క దైవిక అధికారము మీద దృష్టి పెడుతుంది. లేఖనములో మానవులు వ్రాసిన మాటలు కూడా దేవుని వాక్యమయ్యున్నాయని క్రైస్తవులు ఎల్లప్పుడూ గుర్తించారు. లేఖనములు దేవుని ద్వారా ప్రేరేపించబడినవి అని లేక అక్షరాల దైవావేశము గలవయ్యున్నాయని 2 తిమోతి పత్రిక 3:16 మనకు తెలియజేస్తుంది. ఈ సత్యము బైబిల్ వ్యాఖ్యాన శాస్త్రమును సాధారణ వ్యాఖ్యాన శాస్త్రములోని ఇతర కోణముల నుండి భిన్నమైనదిగా చేస్తుంది. ఎందుకంటే మనము లేఖనములను స్వయంగా దేవుని యొక్క సజీవమైన వాక్యము అన్నట్లు భక్తిపూర్వకముగా వ్యాఖ్యానించాలి. మనము లేఖనమును వ్యాఖ్యానించుచుండగా మనము కేవలం మానవ రచయితల మాటలను మాత్రమే చదువుటలేదని, త్రిత్వములో మూడవ పురుషమూర్తి అయిన పరిశుద్ధాత్మదేవుడు మానవ రచయితల యొక్క విభిన్నమైన వ్యక్తిత్వముల ద్వారా, శైలుల ద్వారా, అనుభవముల ద్వారా వీటిని ప్రేరేపించాడు అని గుర్తుంచుకొనుట చాలా ప్రాముఖ్యమయ్యున్నది. మనము లేఖనమును ఆశ్రయించినప్పుడు ఈ మాటలను ప్రేరేపించిన ఆత్మ విశ్వాసులలో నివసిస్తూ కార్యము చేయుచున్నాడు కాబట్టి ఒక విధముగా మనకు లేఖనము యొక్క రచయిత యొద్దకు వెళ్ళు అనుమతి ఉన్నది. మరియు ఇది మనకు ఎంతో అవసరమై ఉన్నది. మనము లేఖనమును ఆశ్రయించుచుండగా మన మనస్సులను తెరచునట్లు మరియు మన మనస్సులు లేఖనముల కొరకు తెరవబడునట్లు ప్రార్థనాపూర్వకముగా ఆత్మ మీద ఆధారపడవలసిన అవసరము ఉన్నది. దీని అర్థం ఏమిటో చూచుటకు మన మునుపటి సంభాషణను పోలిన విధానములలో మనము భక్తి సంబంధమైన వ్యాఖ్యాన శాస్త్రమును చూద్దాము. మొదటిగా ఇట్టి బైబిల్ వ్యాఖ్యానమునకు బైబిల్ మూలములు ఉన్నాయని మనము చూద్దాము. రెండవదిగా భక్తి సంబంధమైన వ్యాఖ్యాన శాస్త్రమును అభ్యసించిన బైబిలు పండితులను గూర్చి కొన్ని చారిత్రక ఉదాహరణలను చూద్దాము. మూడవదిగా లేఖనము పట్ల ఈ ధోరణిని అనుసరించుట వ్యాఖ్యాన ప్రక్రియలను గూర్చి మనము కలిగియున్న ప్రాధాన్యతలను రూపుదిద్దు విధానమును మనము చూద్దాము. ముందుగా భక్తి సంబంధమైన వ్యాఖ్యాన శాస్త్రము యొక్క బైబిల్ మూలములను చూద్దాము. బైబిల్ రచయితలు చాలా వరకు లేఖనములను వైజ్ఞానిక విధానములలో పరీక్షించినప్పటికీ వారు లేఖనములను భక్తితో కూడా ఆశ్రయించారు అను విషయమును చూచుట చాలా ప్రాముఖ్యమయ్యున్నది. క్రీస్తు అనుచరులు లేఖనములను దేవుని వాక్యముగా, దేవుని సన్నిధిలో దేవునితో అసాధారణమైన మరియు ఆశ్చర్యకరమైన అనుభవములు కలుగు విధముగా చదవాలని వారు పదే పదే సూచించారు. వ్యాఖ్యానం యొక్క ఈ కోణమును బైబిల్ రచయితలు అనేకసార్లు ఎత్తిచూపారుగాని ప్రస్తుతానికి మనము ఒక ఉదాహరణను మాత్రమే ప్రస్తావిద్దాము. హెబ్రీపత్రిక 4:12 మనము ఇలా చదువుతాము, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఈ వాక్యభాగంలో హెబ్రీపత్రిక రచయిత ఇంతకుముందు వచనములలో ఉపయోగించిన 95వ కీర్తనలోని ఒక భాగమును సంబోధిస్తూ దానిని దేవుని వాక్యము అని పిలిచాడు. ఇంతకుముందు హెబ్రీపత్రిక 4:7 ఇదే కీర్తనను ఉద్ధరణముగా ఉపయోగిస్తూ దేవుడు స్వయంగా దావీదు ద్వారా మాట్లాడాడు అని అతడు తెలిపాడు. మరియు దీనికి ముందు హెబ్రీపత్రిక 3:7 అతడు 95వ కీర్తనను పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు అను మాటలతో పరిచయం చేశాడు. ఇప్పుడు ఈ కీర్తన యొక్క దైవిక కర్తృత్వమును పరిచయం చేసిన తరువాత హెబ్రీపత్రిక రచయిత లేఖనమును అధ్యయనము చేయు అనుభవమును వర్ణించిన విధానమును గమనించండి. స్వయంగా లేఖనము సజీవమై బలముగలదై ఉన్నదని అతడు సెలవిచ్చాడు. అది రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. వైజ్ఞానిక వ్యాఖ్యాన శాస్త్రములో మనము బైబిలును విభజించి విశ్లేషించు ఒక వస్తువుగా చూస్తాము. అయితే ఈ వాక్యభాగములో వాస్తవానికి లేఖనము మనలను విభజించి శోధించుచున్నది అని హెబ్రీపత్రిక రచయిత సూచించుచున్నాడు. హెబ్రీపత్రిక రచయిత ఒక సంక్లిష్టమైన బైబిల్ పండితుడు గనుక ఈ వాక్యభాగము మన సంభాషణ కొరకు మరింత ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. అతడు చాలాసార్లు పాత నిబంధన లేఖనములను క్రొత్త నిబంధన యొక్క ఇతర రచయితల కంటే లోతైన మెలకువతో ఉపయోగించాడు. అయినను అతడు లేఖనములను గొప్ప జ్ఞానముతో విశ్లేషించిన విధానము అతనిని భక్తి సంబంధమైన వ్యాఖ్యాన శాస్త్రము నుండి దూరము చేయలేదు. భిన్నముగా అతని జ్ఞానపూర్వకమైన వ్యాఖ్యానములు భావనాత్మకమైన, ప్రోత్సాహకరమైన మరియు లోతైన పరివర్తన కలిగించు విధానములలో దేవునిని ఎదుర్కొనున్నట్లు లేఖనములను ఆశ్రయించుటకు అతని సామర్థ్యమును బలపరిచాయి. ఈ విధముగా వైజ్ఞానిక మరియు భక్తి సంబంధమైన వ్యాఖ్యాన శాస్త్రము కలిసి పనిచేయాలని అతడు మనకు చూపాడు. భక్తి సంబంధమైన వ్యాఖ్యాన శాస్త్రం యొక్క బైబిల్ మూలములను చూశాము కాబట్టి క్రీస్తు అనుచరులు వ్యాఖ్యానము కొరకు వైజ్ఞానిక మరియు భక్తి సంబంధమైన ధోరణులను కలిపి ఉపయోగించారు అని తెలుపు కొన్ని చారిత్రక ఉదాహరణలను మనము ప్రస్తావించాలి. బైబిల్ యొక్క భక్తి సంబంధమైన వ్యాఖ్యానము సంఘపితృలు నివసించిన సంఘచరిత్ర కాలములో ప్రాముఖ్యమైనదిగా ఉండేది. అలెగ్జాండ్రియాకు చెందిన ఒరిగన్ వివేకము గల వైజ్ఞానిక బైబిల్ పండితుడు అని మనం ఇంతకుముందు ప్రస్తావించాము. అయినను లెటర్ ఆఫ్ ఒరిగన్ టు గ్రెగరీలో అతడు నియో కైసరియాకు చెందిన గ్రెగరీని ప్రోత్సహించిన విధానమును వినండి. నిన్ను నీవు దైవికమైన అధ్యయనమునకు సమర్పించుకుని యథార్థతతో దేవుని మీద కనులుంచి ఆయనను వెదకుతూ అనేక మందికి మరుగు చేయబడిన దైవిక మాటల యొక్క అర్థమును వెదకుము. కేవలము తట్టుట మరియు వెదకుటతో ఆగిపోవద్దు. ఎందుకంటే దైవికమైన మాటలను అర్థము చేసుకునుటకు ప్రార్థించుట ఎంతో అవసరమైన విషయమై ఉన్నది. ఇక్కడ దైవికమైన అధ్యయనమునకు తనను తాను సమర్పించుకోమని ఒరిగన్ గ్రెగరీకి తెలిపాడు. దైవికమైన అధ్యయనము అను మాట తరువాత లాటిన్ పదమైన లెక్టియో డివినాలో వ్యక్తపరచబడింది. ఇది నేడు కూడా అనేక విధములుగా కొనసాగు భక్తి సంబంధమైన వ్యాఖ్యాన శాస్త్ర పరంపర అయ్యున్నది. ఇప్పుడు లేఖనము పట్ల ఒరిగన్ యొక్క ధోరణి నియోప్లాటోవాదము ద్వారా, ముఖ్యముగా అది ఇంతకుముందు యూదుల పాత నిబంధన వ్యాఖ్యానకర్త అయిన అలెగ్జాండ్రియాకు చెందిన ఫిలో యొక్క రచనలలో వ్యక్తపరచబడిన విధానము ద్వారా ప్రభావితమయ్యింది. ఈ దృష్టికోణంలో బైబిల్ మాటలలో అనేక మందికి మరుగు చేయబడిన పరలోక ఆత్మీయ సత్యములు ఉన్నాయి. విశ్వాసులు బైబిలులో మరుగు చేయబడిన సత్యములను కనుగొనగోరితే వారికి దేవుని మీద స్థిరముగా నాటబడిన విశ్వాసము అవసరమయ్యున్నది. అనగా వారు బైబిల్ యొక్క అర్థమును దైవికమైన మాటల వలె వెదకాలి. కాబట్టి బైబిల్ వ్యాఖ్యానకర్తలు దేవుని యొద్ద నుండి వ్యక్తిగత జ్ఞానమును పొందుకునుటకు తట్టుట మరియు వెదకుట వద్ద మాత్రమే ఆగిపోకూడదు. వాస్తవానికి ఒరిగన్ మాటల ప్రకారం లేఖనమును అర్థము చేసుకునుటకు దేవుని మాటలను అర్థము చేసుకోవాలని ప్రార్థన చేయుట ఎంతో అవసరమయ్యున్నది. ఈ విషయముల పట్ల ఒరిగన్ కలిగియున్న నియోప్లాటోవాద ధోరణిని మనము తిరస్కరించాలిగాని అతడు లేఖనములకు సంబంధించిన ఒక వాస్తవమును మాత్రం గుర్తించాడు. నమ్మకమైన వారు లేఖనమును అధ్యయనము చేయుచుండగా ప్రార్థనాపూర్వకముగా విచారణ చేసినప్పుడు దేవుడు వారికి మరుగు చేయబడిన మెలకువలను అనుగ్రహిస్తాడు. మీరు బైబిలును చదివినప్పుడు మీరు ఆత్మీయ అర్థమును తెలుసుకునుట చాలా ప్రాముఖ్యమైన విషయమయ్యున్నదని ఒరిగన్ వంటి వారు ఉద్ఘాటించారు. ఇప్పుడు ఇది చాలా ఆరోగ్యకరమైన విషయమని నేను చెప్పగోరుచున్నాను. ఎందుకంటే బైబిల్ కేవలం ఒక చారిత్రక పుస్తకం మాత్రమే కాదు, అది మన వేదాంతశాస్త్ర ఊహలను రేపు ఒక అధ్యయన పాఠ్యపుస్తకం మాత్రమే కాదు, దానిలో ఒక ఆత్మీయ ప్రాధాన్యత ఉన్నది. వాస్తవానికి ఈ రెండూ కలిసి ఉంటాయని మనము నమ్ముతాము. అనగా బైబిల్ పదముల యొక్క అర్థమును గ్రహించు మన సామర్థ్యమును బలపరుచుకునుటకు, అనగా ఆ వాక్యభాగం యొక్క నేపథ్యమును, చారిత్రక వివరములను మొదలగు వాటిని తెలుసుకునుటకు మనము ప్రయత్నించుచుండగా ఈ వాక్యభాగం యొక్క మొదటి పాఠకుల కొరకు మరియు తరువాత మన కొరకు కూడా దాని యొక్క అర్థమును గ్రహించు ఆత్మీయ మెలకువను మనము పొందుకుంటాము. మధ్యయుగము అంతటా ప్రాముఖ్యమైన వైజ్ఞానిక వ్యాఖ్యానకర్తలైన అగస్టిన్ మరియు అక్యునాస్తు సహా లేఖనం యొక్క ప్రతి ప్రాముఖ్యమైన వ్యాఖ్యానకర్త కొంతవరకు దైవిక అధ్యయనము లేక లాక్టియో డివినాను అభ్యసించారు. చాలా వరకు లాక్టియో డివినాను నాలుగు సుపరిచితమైన అడుగులు లేక మార్గములలో అభ్యసించవచ్చు. లాక్టియో అనగా లేఖన అధ్యయనము, మెడిటేషియో అనగా అధ్యయనము చేసిన దానిలోని విషయములను మౌనముగా ధ్యానించుట, ఒరేషియో అనగా జ్ఞానోదయమును కలిగించమని దేవునికి నిజాయితీగా ప్రార్థన చేయుట, మరియు కాంటెంప్లేషియో అనగా లేఖన భాగం యొక్క ప్రాముఖ్యతను గూర్చి ఉన్నతమైన జ్ఞానముగల లోతైన భావనాత్మక మరియు పరివర్తన చెందు నిశ్చయతలను దేవుని ఆత్మ అనుగ్రహించున్నట్లు మౌనముగా వేచిచూచుట. సంస్కరణ సమయము నాటికి సమస్త విధములైన అబద్ధ బోధలను సమర్థించుటకు రోమా సంఘము లెక్టియో డివినా పద్ధతిని ఉపయోగించింది. వారి బోధనలు దేవుని యొద్ద నుండి కలిగిన ఆశ్చర్యకరమైన మెలకువలలో నుండి పుట్టాయని సంఘ అధికారులు దావా చేశారు. కాని ఈ మెలకువలు లేఖనముల యొక్క బోధనలకు కొన్ని ప్రాముఖ్యమైన రీతులలో వైరుధ్యమును చూపాయి. దీనికి స్పందనగా అనేక మంది ప్రొటెస్టెంట్ పండితులు వైజ్ఞానిక వ్యాఖ్యాన శాస్త్రమునకు ఎక్కువ విలువనిచ్చారు. అయితే బైబిలును భక్తిపరముగా చదువుటను వారు విడిచిపెట్టలేదు. భిన్నముగా భక్తి సంబంధమైన వ్యాఖ్యాన శాస్త్రము లేఖనం యొక్క హితమైన భాష విశ్లేషణతో ముడిపడి ఉండాలని వారు ఉద్ఘాటించారు. ప్రొటెస్టెంట్ బైబిల్ పాండిత్యములోని ఈ లక్షణమును ఎక్కువ మంది గుర్తించలేదు. కాబట్టి రెండు సుపరిచితమైన ఉదాహరణలను ప్రస్తావించుట సహాయకరముగా ఉంటుంది. జాన్ కెల్విన్ మరియు జానథన్ ఎడ్వర్డ్స్. జాన్ కెల్విన్ను ఆరంభ సంస్కరణలో అత్యంత తార్కికమైన మరియు జ్ఞానపూర్వకమైన బైబిల్ వ్యాఖ్యానకర్త అని సరిగానే పిలిచారు. ఒక న్యాయవాదిగా మరియు పునరుజ్జీవనోద్యమములోని మానవతావాదిగా అతడు పొందిన తర్ఫీదు అతనిని ఈ భూమిక కొరకు సిద్ధపరిచింది. అయితే తాను వ్రాసిన వ్యాఖ్యానములన్నిటిలో అతడు కేవలం వైజ్ఞానిక వ్యాఖ్యానశాస్త్రమును మాత్రమేగాక భక్తి సంబంధమైన వ్యాఖ్యానశాస్త్రమును కూడా ఎంతో రోషముతో అనుసరించాడు అని మనము కనుగొంటాము. ఒక ఉదాహరణగా తాను వ్రాసిన కమెంటరీ ఆన్ హగ్గయి 2వ భాగములో అతడు ఇలా వ్రాశాడు. దేవుని మహిమ తన వాక్యములో ఎంతగా ప్రకాశిస్తుంది అంటే దాని ద్వారా ఆయన మనకు చేరువగా ముఖాముఖిగా ఉన్నట్లు భావించాలి. లేఖన అనువాదమును మనతో సంబంధము లేని అవ్యక్తిగతమైన వైజ్ఞానిక కార్యముగా పరిగణించక తన వాక్యములో దేవుని మహిమ ఎంతగా ప్రకాశిస్తుంది అంటే మనము లేఖనములను చదివినప్పుడు మనము దేవునితో స్వయంగా ముఖాముఖిగా ఉన్నట్లుగా ప్రభావితము చేయబడతాము అని కెల్విన్ నొక్కి చెప్పాడు. ఈ వాక్యభాగము సూచించుచున్నట్లు లేఖనమును దేవుని సన్నిధి యొక్క ఆవరించు బహుభావనాత్మకమైన మరియు నమ్రపరచు అనుభవముగా చదవాలని కెల్విన్ తన అనుచరులను కోరాడు. ఇంచుమించు ఇదే విధముగా 1703 నుండి 1758 మధ్యకాలంలో నివసించిన ఆదిమ అమెరికా వేదాంతవేత్త అయిన జోనథన్ ఎడ్వర్డ్స్ తరచుగా తన లేఖనముల యొక్క తార్కికమైన మరియు జ్ఞానపూరితమైన విశ్లేషణను కనుపరిచాడు. అయితే పర్సనల్ నెరేటివ్ అను తన వ్యాసములో అతడు వ్రాసిన ఈ మాటలను వినండి. 1 తిమోతి పత్రికలోని మాటలను నేను చదువుచుండగా ఒక దైవికమైన జీవి యొక్క మహిమ నా ప్రాణములో కలిగింది. నేను ఇంతకుముందు ఎన్నడూ అనుభవించని ఒక క్రొత్త భావన నాలో కలిగింది. ఈ మాటల వలె లేఖనములో ఏ మాటలు ఎన్నడూ నాకు అనిపించలేదు. నేను నిత్యము ఆ దేవుని ఆస్వాదించగలిగితే అది ఎంత బాగుంటుందో మరియు నేను ఎంత ఆనందముగా ఉంటానో అని నాలో నేను అనుకున్నాను. ఇక్కడ ఎడ్వర్డ్స్ లేఖనమును అధ్యయనము చేయుచుండగా దైవికమైన జీవి యొక్క మహిమను గూర్చిన భావన అతనిని ఆనందపరిచింది అని అన్నాడు. ఈ దేవుని ఆత్మ అనుభవము ఎంత బలమైనది అంటే ఎడ్వర్డ్స్ నిత్యము ఆ దేవుని ఆస్వాదించగోరాడు. ఎడ్వర్డ్స్ జ్ఞానోదయ తర్కవాదముతో బహుగా ప్రభావితమయ్యాడు మరియు బైబిల్ వ్యాఖ్యానము లోతైన వైజ్ఞానిక విధానమును అనుసరించాలని అతడు సరిగానే నమ్మాడు. అయితే బైబిల్ యొక్క తార్కిక విశ్లేషణతో మాత్రమే ఎడ్వర్డ్స్ కూడా సంతృప్తి పొందలేదు. అద్భుతమైన దేవుని సన్నిధిని గూర్చి లోతైన భావన కలిగియుండి లేఖనమును అధ్యయనము చేయాలని అతనికి తెలుసు. మన దినమందు వ్యాఖ్యానశాస్త్రము పట్ల భక్తి సంబంధమైన ధోరణులు పాండిత్య బైబిల్ వ్యాఖ్యానము నుండి కనుమరుగైపోయాయి. రోమన్ క్యాథలిక్ వ్యాఖ్యానకర్తల యొక్క తంత్రములకు స్పందనగా ఆదిమ ప్రొటెస్టెంట్లు వైజ్ఞానిక వ్యాఖ్యానశాస్త్రం వైపుకు మొగ్గు చూపినప్పటికీ నేడు అనేక మంది బైబిల్ పండితులు భక్తి సంబంధమైన వ్యాఖ్యానశాస్త్రమును తమ జ్ఞానశక్తికి తగినది కాదని పరిగణిస్తారు. వారు తమ పాండిత్య ధ్యాస అంతటినీ జాగ్రత్తతో కూడిన తార్కిక భాష్యము మీద పెడతారు మరియు బైబిలులో మనకు కావలసినదంతటినీ ఈ ధోరణి అందిస్తుంది అన్నట్లు భావిస్తారు. తీవ్రమైన ప్రార్థనలు, ఉపవాసము మరియు ఆలోచనల ద్వారా దేవుని జ్ఞానమును వెదకుట ఇవాంజలికల్ పాండిత్యము నుండి అంతరించిపోయింది. అయితే అధికారిక అధ్యయన వ్యాఖ్యానశాస్త్రమును మనము ఆశ్రయించున్నప్పుడు మనము వైజ్ఞానిక మరియు భక్తి సంబంధమైన వ్యాఖ్యానశాస్త్రములను ఉపయోగించుట చాలా కీలకమై ఉన్నది. మనము తీవ్రతలను ఉపయోగించకుండా జాగ్రత్త పడాలి. కాని మునుపు ప్రొటెస్టెంట్ వ్యాఖ్యానకర్తలు అనేక మంది దీనిని సరియైన రీతిలో ఉపయోగించారు మరియు వారి మాదిరిని అనుసరించుట మనకు సహాయకరముగా ఉంటుంది. భక్తి సంబంధమైన వ్యాఖ్యానశాస్త్రం యొక్క బైబిల్ మూలములు మరియు బైబిల్ వ్యాఖ్యానమునకు వైజ్ఞానిక మరియు భక్తి సంబంధమైన ధోరణులను కలిపి ఉపయోగించిన కొందరు వేదాంతవేత్తల యొక్క చారిత్రక ఉదాహరణలను చూశాము. కాబట్టి ఇప్పుడు ఇట్టి వ్యాఖ్యానశాస్త్రం యొక్క ప్రాధాన్యతలను క్లుప్తంగా చూద్దాము. క్రీస్తు అనుచరులలో అనేక మంది లేఖనములను భక్తిగల ఆత్మతో చదువుట ఆరంభిస్తారు. అయితే వారు పాండిత్య బైబిల్ వ్యాఖ్యానమును నేర్చుకున్న తరువాత చాలాసార్లు భక్తి సంబంధమైన వ్యాఖ్యానశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను కనుగొనుటలో విఫలమవుతారు. కానీ బైబిల్ యొక్క వైజ్ఞానిక వ్యాఖ్యానము చాలాసార్లు ఎంతో జ్ఞాన సంబంధమైనదిగాను విశ్లేషణపూర్వకమైనదిగాను ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు క్రీస్తుతో మన జీవితమునకు కీలకమైన ఒక విషయమును మనము మర్చిపోతాము. అది ఆయన వాక్యము ద్వారా దేవుని యొక్క వ్యక్తిగత మరియు బలమైన పరివర్తన కలిగించు అనుభవము. ఈ కారణము చేత ఈ మూడు వ్యాఖ్యాన శాస్త్ర ప్రక్రియలను మనము అనుసరించుచుండగా లేఖనముల పట్ల భక్తి సంబంధమైన ధోరణి, మన ముందున్న ప్రాధాన్యతలను ఎలా సరిదిద్దాలో మనము చూడవలసి ఉన్నది. వైజ్ఞానిక వ్యాఖ్యానశాస్త్ర ప్రాధాన్యతలను చూసిన విధముగానే మనము భక్తి సంబంధమైన వ్యాఖ్యానశాస్త్ర ప్రాధాన్యతలను పరీక్షిద్దాము. మొదటిగా సిద్ధపాటు కొరకు ప్రాధాన్యతలను మనము నిర్ధారిద్దాము. తరువాత భక్తి సంబంధమైన వ్యాఖ్యానశాస్త్రములో పరిశోధన ప్రక్రియ మీద దృష్టి పెడదాము. చివరిగా ఇట్టి వ్యాఖ్యానశాస్త్రము యొక్క ఆధునిక అనువర్తనమును గూర్చి ఆలోచన చేద్దాము. సిద్ధపాటు కొరకు ప్రాధాన్యతలతో ఆరంభిద్దాము. విచారకరముగా మనము లేఖనమును అధ్యయనము చేయుచున్నప్పుడు దేవుని విశేషమైన సన్నిధి యొక్క అనుభవం మీద మనకు ఎలాంటి నియంత్రణ ఉండదు అని నిజాయితీ గల క్రీస్తు అనుచరులలో అనేక మంది నమ్ముతారు. అది కలుగవచ్చు లేక కలుగకపోవచ్చు, మరియు దాని కొరకు మనలను మనము సిద్ధపరచుకునుట అసాధ్యము. అయితే యాకోబు పత్రిక 4:8 యాకోబు ఈ పొరపాటు ఆలోచనను గూర్చి మాట్లాడిన విధానమును వినండి. దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి అను వ్యక్తీకరణము పాత నిబంధనలో నుండి వెలువడుతుంది. నమ్మకమైన ఆరాధికులు మందిరములో మరియు దేవాలయములో దేవుని యొక్క విశేషమైన సన్నిధిలోనికి ప్రవేశిస్తారు. అవును, దేవుడు ప్రతిచోటా ఉన్నాడు, మరియు ఆయన కోరినప్పుడల్లా విశేషమైన రీతులలో తనను తాను బయలుపరుచుకొనగలడు. అయితే యాకోబు యొక్క మాటలు మానవ బాధ్యత మీద బైబిల్ పెట్టి ఉద్ఘాటనను ప్రతిబింబిస్తాయి. మనము దేవుని యొక్క విశేషమైన సన్నిధిని అనుభవించాలని కోరితే మనము ఆయన యొద్దకు వెళ్లవలసి ఉన్నది, మరియు మన యొద్దకు వచ్చుట ద్వారా దేవుడు బదిలిస్తాడు. సాధారణమైన మాటలలో భక్తి సంబంధమైన వ్యాఖ్యానశాస్త్రము కొరకు సిద్ధపడుటలో పవిత్రపరచబడుట లేక దేవునికి పరిశుద్ధముగా సమర్పించుకునుట ఇమిడియున్నవి. లేఖనములు బోధించుచున్నట్లు దేవునితో సంభాషణలో ఆటంకము కలిగించు ప్రతిదానిని విడచి దానిని బలపరచు ప్రతిదానిని మనము హత్తుకోవాలి. ఇటు సిద్ధపాటులో అనేక విషయములు ఉన్నాయని, వాటన్నిటినీ ఇక్కడ చెప్పుట సాధ్యపడదని మనము చెప్పనవసరం లేదు. కాని మూడు సాధారణ విభాగములను గూర్చి మాట్లాడుతూ వాటి యొక్క వైశాల్యమును గూర్చి తెలుసుకునుట సహాయకరముగా ఉంటుంది. ఊహాత్మక, ప్రవర్తనాత్మక మరియు భావనాత్మక సిద్ధపాట్లు. మొదటిగా ఊహాత్మక సిద్ధపాటు ద్వారా మనము లేఖనములో దేవుని సన్నిధి కొరకు సిద్ధపడతాము. అనగా మన నమ్మకములను దేవుని సత్యవాక్యమునకు అనుగుణంగా మలుచుకునుటకు ఉత్తమమైన కృషిని చేస్తాము. దేవునిని గూర్చిన అబద్ధపు ఊహలను నమ్ముట వలన మానవజాతి మరియు లోకము దేవునితో సహవాసమునకు ఆటంకములను కలిగిస్తుంది. మనం ఇంతకుముందు చూసినట్లు బైబిల్ పండితులు తమ అధ్యయన ఉద్ఘాటనలకు సరిపడు కొన్ని సంకుచితమైన ఊహల మీద దృష్టి పెడుతుంటారు. అయితే దేవుని ఆత్మ ద్వారా పవిత్రపరచబడుట మన ఆలోచనలను దేవుని మనస్సునకు అనుగుణంగా మలుచుకును వాంఛను కలిగిస్తాయి, మరియు మనము లేఖనములను వ్యాఖ్యానించుచుండగా ఆయన సన్నిధిలోనికి ప్రవేశించున్నట్లు ఈ ఆశ మనలను సిద్ధపరుస్తుంది. రెండవదిగా ప్రవర్తనాత్మక సిద్ధపాటు ద్వారా లేఖనములను చదివినప్పుడు కూడా మనము దేవుని యొద్దకు ఆకర్షించబడతాము. లేఖనములలో దేవుని చిత్తమునకు విరోధముగా ఉన్న కార్యములను చేయుట దేవుని యొక్క అనుగ్రహముతో కూడిన సన్నిధిని అనుభవించుటకు బలమైన ఆటంకములను కలిగిస్తుంది. భక్తి సంబంధమైన వ్యాఖ్యానశాస్త్రము కొరకు సిద్ధపడుటలో మన వైఫల్యములను బట్టి పశ్చాత్తాపము మరియు దేవునికి ఇష్టమైన మార్గములలో ప్రవర్తించుటకు నిజాయితీ గల వాంఛ అవసరమయ్యున్నవి. మూడవదిగా భావనాత్మక సిద్ధపాటు ద్వారా మనము దేవుని యొద్దకు వెళ్ళుటకు సిద్ధపడాలి. భావనాత్మక సిద్ధపాటులో మన వైఖరులు అన్నీ భాగమై ఉన్నాయి. గతించిపోవు ఆశలు మొదలు దేవునిని గూర్చి, మానవులను గూర్చి మరియు మిగిలిన సృష్టిని గూర్చి మనము కలిగియున్న నిలిచియుండు భావనలు. లేఖనములు తరచుగా గర్వము, ద్వేషము మరియు హృదయ కాఠిన్యమునకు విరోధముగా హెచ్చరిస్తాయి. ఇవి మరియు ఇతర భావనలు దేవుని విశేషమైన సన్నిధిలోనికి ప్రవేశించుటకు ఆటంకములుగా ఉన్నాయి. అయితే నమ్రత, ప్రేమ, హృదయ మృదుత్వము వంటివి దేవునితో సహవాసము చేయుటకు మార్గమును తెరుస్తాయి. ఈ కారణము చేత భక్తి సంబంధమైన వ్యాఖ్యానశాస్త్రము కొరకు సిద్ధపడుట మన ఊహలు మరియు ప్రవర్తనలను మాత్రమే ఉద్దేశించకూడదు గాని మన భావనలన్నిటినీ కూడా ఉద్దేశించాలి. బైబిలును జ్ఞానముతోనూ నమ్మకముగాను అనువదించుట కేవలం మనస్సునకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. అది హృదయమునకు మరియు వ్యక్తిత్వం అంతటికీ సంబంధించినదై ఉన్నది. దీని అర్థం ఏమిటంటే, నా ఆలోచన ప్రకారం ఇది దేవుని వాక్యమును వ్యాఖ్యానించి తరువాత బోధించు బాధ్యత గల ప్రతి ఒక్కరికి ఒక సవాలుగా ఉన్నది. అనగా మన హృదయ స్థితి మరియు క్రీస్తుతో మన అనుబంధము బైబిలును గుర్చిన మన అవగాహన యొక్క కార్యసాధకము మీద ప్రభావము చూపుతాయి. అందువలననే మన పాపములను ఒప్పుకొని విషయములో నమ్మకముగా ఉండుట, అనుదినము సువార్తను హత్తుకుని ఉండుట చాలా ప్రాముఖ్యమైన విషయమయ్యున్నది. మరియు ఆత్మీయముగా మనము దారి తప్పుట ఆరంభించినప్పుడు, విశేషముగా మన జీవితములోని పలు విభాగములలో పాపములో దారి తప్పిపోయినప్పుడు, అది చాలా ప్రతికూలమైన ప్రభావమును చూపుతుంది. దేవుని వాక్యమును నిజముగా అర్థము చేసుకునుటకు మనము కలిగియున్న సామర్థ్యము మీద కూడా ఇది ప్రతికూల ప్రభావమును చూపుతుంది అని నా ఆలోచన. మరియు అది చేయగల మరి ఒక పని ఏమిటంటే, లేఖనములో మన కొరకు ఇవ్వబడిన బలమైన ఆజ్ఞలను విడచునట్లు అది మనలను పురికొల్పుతుంది. మరియు ఆ ఆజ్ఞల నుండి తప్పించుకునుటకు మనము ప్రయత్నించుచున్నాము కాబట్టి వాటిని మనము నిజాయితీగా హత్తుకుని ఉండలేము. ఇది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. నమ్మకమైన బైబిల్ వ్యాఖ్యానము కొరకు మన హృదయం యొక్క పరిస్థితి చాలా ప్రాముఖ్యమై ఉన్నది. సిద్ధపాటు కొరకు ఈ ప్రాధాన్యతలను మనసులో ఉంచుకుని ఇప్పుడు రెండవ వ్యాఖ్యాన శాస్త్ర ప్రక్రియ వైపుకు మనము తిరగవలసి ఉన్నది. అది భక్తి సంబంధమైన వ్యాఖ్యాన శాస్త్రములో వాస్తవిక అర్థం యొక్క పరిశోధన. భక్తి సంబంధమైన వ్యాఖ్యాన శాస్త్రము మనలను దేవునికి దగ్గరగా నడిపించు విధముగా లేఖనం యొక్క వాస్తవిక అర్థమును పరిశోధించునట్లు మనకు సహాయము చేస్తుంది. భక్తి సంబంధమైన పరిశోధనలో దేవుని సమీపత్వమును బైబిలు రచయితలు అనుభవించిన విధానములకు మరియు వారు తమ వాస్తవిక శ్రోతలను దేవునికి దగ్గరగా నడిపించవలసి ఉండిన విధానములకు అనుగుణంగా వాస్తవిక అర్థమును మనము చూస్తాము. ఇలా చేయుటకు అనేక మార్గములు ఉన్నాయి. అయితే సులువుగా ఉండుట కొరకు మరొకసారి మనము పరిశోధన యొక్క ఊహాత్మక, ప్రవర్తనాత్మక మరియు భావాత్మక కోణముల దృష్ట్యా ఆలోచన చేద్దాము. మొదటిగా, భక్తి సంబంధమైన వ్యాఖ్యాన శాస్త్రములో ఊహాత్మక పరిశోధన అవసరమయ్యున్నది. అనగా దేవుడు మరియు ఆయన ద్వారా ప్రేరేపించబడిన రచయితలు తమ వాస్తవిక శ్రోతలకు తెలియజేయాలని ఉద్దేశించిన ఆలోచనల మీద దృష్టి పెట్టుట. మనము ఇంతకుముందు చూసినట్లు భక్తి సంబంధమైన వ్యాఖ్యాన శాస్త్రము లేఖనములోని సత్యములతో దగ్గరగా ముడిపడి ఉండాలి. తద్వారా అది తప్పిదములలోనికి లేక అబద్ధపు ఊహలలోనికి ప్రవేశించదు. ఈ కార్యము కొరకు వైజ్ఞానిక వ్యాఖ్యాన శాస్త్రము చక్కగా రూపుదిద్దబడినది అని మనం ఇంతకుముందే గుర్తించాము. అయితే భక్తి సంబంధమైన వ్యాఖ్యాన శాస్త్రములో వైజ్ఞానిక వ్యాఖ్యాన శాస్త్రములో గుర్తించబడని కొన్ని సాధారణ ఊహాత్మక ప్రశ్నలను అడుగుతాము. ఈ వాక్యభాగము రచయిత దేవుని అనుభవించిన విధానమును ఏ విధముగా బయలుపరుస్తుంది? తన శ్రోతలు దేవునితో సమీపత్వమును ఎలా అనుభవించాలో రచయిత ఉద్దేశించిన విధానమును ఇది ఎలా సూచిస్తుంది? రెండవదిగా, భక్తి సంబంధమైన పరిశోధన లేఖన వాస్తవిక అర్థం యొక్క ప్రవర్తనాత్మక కోణముల మీద కూడా దృష్టి పెట్టాలి. మానవ ప్రవర్తన దేవుని యొక్క విశేషమైన సన్నిధిలోనికి వచ్చు మన సామర్థ్యమును అయితే బలపరుస్తుంది, లేకపోతే ఆటంకం కలిగిస్తుంది. ఈ కారణము చేత బైబిల్ రచయితలు వ్రాయుచుండగా వారి సొంత క్రియలు మరియు వారి శ్రోతల యొక్క క్రియలు దేవునితో వారి యొక్క సమీపత్వ అనుభవమును ప్రభావితము చేసిన విధానమును కూడా బయలుపరచారు. మూడవదిగా, భక్తి సంబంధమైన పరిశోధన వారు దేవునితో సమీపత్వముతో అనుబంధపరుచుకునుచుండగా వాస్తవిక అర్థం యొక్క భావనాత్మక కోణములను కూడా వెలికితీయాలి. వైజ్ఞానిక వ్యాఖ్యానము చాలాసార్లు దీనిని నిర్లక్ష్యం చేసినప్పటికీ బైబిల్ రచయితలు తమ సొంత భావనలను వ్యక్తపరచి వారి వాస్తవిక శ్రోతల యొక్క భావనలను కూడా ప్రభావితము చేశారు. బైబిల్ రచయితలు మరియు వారి శ్రోతల యొక్క ఆనందములు, సందేహములు, దుఃఖములు మరియు భయములు ప్రతి కోణములో కనిపిస్తాయి. మరియు మనం ఇంతకుముందే సూచించినట్లు దేవుని సమీపత్వం యొక్క లోతైన అనుభవములలో బలమైన భావనలు ఉంటాయి. కాబట్టి రచయితలు మరియు వారి శ్రోతల యొక్క భావనలను గుర్చి బైబిల్ భాగముల పట్ల మనము మరియు దేవుని సన్నిధిని వారు అనుభవించిన విధానములతో అవి అనుబంధపరచబడిన విధానము పట్ల ఎల్లప్పుడూ ఆసక్తిని చూపవలసి ఉన్నది. సిద్ధపాటు మరియు పరిశోధన యొక్క ప్రాధాన్యతలను మనము చూశాము కాబట్టి ఇప్పుడు భక్తి సంబంధమైన వ్యాఖ్యాన శాస్త్రములో అనువర్తనం యొక్క ప్రాధాన్యతలను మనము ప్రస్తావించవలసి ఉన్నది. దేవుని సన్నిధిలో మనము లేఖనములను చదువునప్పుడు దేవుడు ఉద్దేశించిన విధముగా దేవుని వాక్యమును అనువర్తించుటకు మనము విశేషముగా సమర్పణ కలిగి ఉంటాము. మనము బైబిలును కొన్ని వేల సంవత్సరముల క్రితం నరమాత్రుల ద్వారా వ్రాయబడిన ఒక నిర్జీవమైన వస్తువుగా పరిగణించకూడదు. దీనికి భిన్నముగా మనము లేఖనములను నేడు మనకు ఇవ్వబడిన సజీవమైన దేవుని వాక్యముగా పరిగణించాలి. దీనిని మనము ఎలా సాధించాలి అను విషయమును గూర్చి కొంత అవగాహనను పొందుట కొరకు మరొకసారి మనము అనువర్తనము యొక్క ఊహాత్మక, ప్రవర్తనాత్మక మరియు భావాత్మక కోణములను గూర్చి మాట్లాడదాము. ఊహాత్మక స్థాయిలో భక్తి సంబంధమైన అనువర్తనము, లేఖనముల ద్వారా దేవుని గూర్చి, మానవాళిని గూర్చి, మిగిలిన సృష్టిని గూర్చి మనము కలిగి ఉన్న ఊహలను ఆయన ప్రభావితము చేయి విధానము మీద దృష్టి పెడుతుంది. తీవ్రమైన ప్రార్థన మరియు ఆయన వాక్య ధ్యానము ద్వారా మనము దేవుని ఆత్మ ప్రత్యక్షతను వెదకుచుండగా దేవుని ఆత్మ దేవుని గూర్చి, మానవాళిని గూర్చి మరియు మిగిలిన సృష్టి యావత్తును గూర్చి మనము కలిగి ఉన్న ఊహలను నిర్ధారించుచున్నట్లు, బలపరచుచున్నట్లు మరియు సరిచేయుచున్నట్లు మనము చూస్తాము. మరియు మన పూర్ణ హృదయములతో ఈ దిద్దుబాటులను మనము హత్తుకునినప్పుడు మనము దేవుని సన్నిధి యొక్క ఆశీర్వాదములోనికి మరి ఎక్కువగా ఆకర్షించబడుచున్నామని గమనిస్తాము. ప్రవర్తనాత్మక స్థాయిలో మనము లేఖనములను గూర్చి ఆలోచన చేయుచుండగా దేవుని సన్నిధి ద్వారా మన ప్రవర్తనలు ప్రభావితము చేయబడు విధానము మీద భక్తి సంబంధమైన అనువర్తనము దృష్టి పెడుతుంది. మనము లేఖనమును ఆశ్రయించుచుండగా మనలను మనము వినయముతో పూర్తిగా ఆయన ఎదుట సమర్పించుకోవాలి మరియు ప్రార్థనాపూర్వకముగా మనము దేవునిని సమీపించుచుండగా భవిష్యత్తులో దేవుని సేవ కొరకు మన క్రియలను ఆయన ఆత్మ నిర్ధారిస్తాడు మరియు బలపరుస్తాడు. అంతేగాక ఆత్మ మీద ఆధారపడుతూ మనము లేఖనమును విశ్లేషించుచుండగా దేవునికి ఇష్టమైన కార్యములను చేయునట్లు ఆయన మనలను సరిచేస్తాడు మరియు బలపరుస్తాడు అని మనము చూస్తాము. చివరిగా భావనాత్మక స్థాయిలో దేవుని యొక్క విశేషమైన సన్నిధిలో లేఖనములను చదువుట ద్వారా మన వైఖరులు మరియు భావనలు ప్రభావితము చేయబడు విధానములను లేఖనం యొక్క భక్తి సంబంధమైన అనువర్తనము తెలియజేస్తుంది. ఆయన జ్ఞానమందు దేవుని ఆత్మ మనలో తగిన విధముగా పశ్చాత్తాపమును, బాధను మరియు దుఃఖమును కలిగిస్తాడు. దేవుని ఆత్మ మన హృదయములను ఆనందము, సమాధానము మరియు ప్రేమతో నింపుతాడు. దేవుని యొక్క సజీవమైన వాక్యముగా మనము లేఖనములను ఆశ్రయించినప్పుడు ఆయన పట్ల, ఇతర ప్రజల పట్ల మరియు మిగిలిన సృష్టి పట్ల మనము కలిగి ఉన్న భావనలు మనలను మౌనముగా ఆవరిస్తాయి. లేక ఆత్మ కోరిన విధముగా మనము దేవుని సన్నిధిలో మైమరిచిపోవునట్లు అవి మన హృదయములను నింపగలవు. ఏది ఏమైనా దేవుని సమీపత్వము యొక్క వెలుగులో లేఖనములను వ్యాఖ్యానించుటను మనము నేర్చుకునుచుండగా లేఖనములు జీవము కలిగి మనలను మార్చుతాయని, కేవలం మన ఊహలు మరియు ప్రవర్తనలను మాత్రమేగాక మన భావనల యొక్క లోతులను కూడా మార్చుతాయని మనము కనుగొంటాము. మనం బైబిలును అధ్యయనము చేయుచున్నప్పుడు మన ఆలోచనను మాత్రమే మార్చుకొనమని బైబిలు మనలను అడుగుటలేదు అని మనము గుర్తించాలి. అది మన జీవితములను మార్చుకోమని అడుగుతుంది. కాబట్టి ప్రజలను బైబిలు అధ్యయనము చేయమని ప్రోత్సహించిన ప్రతిసారి లేఖనం యొక్క అనువర్తనమును గూర్చి మూడు భాగములలో ఆలోచించమని నేను వారికి చెబుతుంటాను. ఆలోచించండి, అనుభవించండి, చెయ్యండి. జ్ఞానవాదములో మనము బైబిలును ఒక భాగము కొరకు మాత్రమే అనువర్తిస్తాము. అది ఎలా ఆలోచన చేయాలి? అయితే మనము మన పూర్ణ మనస్సులతో ఆయనను ప్రేమించాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి దేవుడు ఆలోచనకు ప్రాధాన్యతనిస్తాడు. అయితే మన అనుభవమునకు కూడా దేవుడు ప్రాధాన్యతనిస్తాడు, అనగా మన భావనాత్మక జీవితము, అనుదినము మనము ఎదుర్కొను విషయములు. మన భావనలకు ఆయన ప్రాధాన్యతనిస్తాడు మరియు భావనలు దేవునికి నమ్మకముగా ఉండవచ్చు మరియు భావనలు దేవునికి నమ్మకముగా ఉండకపోవచ్చు. తటస్థ భావనలు అనేవి లేవు. అయితే చేయు కోణము కూడా ఉన్నది. మనము లేఖనమును అనువర్తించినప్పుడు అది మన భావనలను ఎలా ప్రభావితము చేస్తుంది లేక మన మనస్సును ఎలా ప్రభావితము చేస్తుంది అని మాత్రమేగాక మన క్రియలను అది ప్రభావితము చేయి విధానమును గూర్చి కూడా మనము ఆలోచన చేయాలని దేవుడు కోరతాడు. కాబట్టి మనము ఆ మూడింటిని, అనగా ఆలోచన, అనుభవము, కార్యమును ఉపయోగిస్తే మనము బైబిలును గూర్చి ఆలోచన చేయి విధానమునకు అది సమతుల్యతను కలిగిస్తుంది. బైబిల్ వ్యాఖ్యాన శాస్త్రం యొక్క పరిచయములో మనము మూడు ప్రధానమైన అంశముల మీద దృష్టి పెట్టాము. మొదటిగా ఈ అంశమును గూర్చి అవగాహన కలిగియుటకు కొన్ని సాధారణ పదములను మనము విశదీకరించాము. రెండవదిగా వాటి కఠినత మరియు తార్కిక స్థిరత్వము కొరకు వైజ్ఞానిక వ్యాఖ్యాన శాస్త్రము చాలా ప్రాముఖ్యమైనది అని మనము చూశాము. మరియు మూడవదిగా భక్తి సంబంధమైన వ్యాఖ్యాన శాస్త్రము, అనగా దేవుని సన్నిధిలో లేఖనమును చదువుట వైజ్ఞానిక వ్యాఖ్యాన శాస్త్రమునకు ఒక కీలకమైన సమతుల్యతను అందిస్తుంది అని మనము చూశాము. లేఖనములను వ్యాఖ్యానించుటను గూర్చి మరి ఎక్కువగా నేర్చుకునుట దేవుని నుండి అన్ని విధములైన నూతన మెలకువలను మరియు ఆశీర్వాదములను పొందుకొనుటకు ద్వారమును తెరుస్తుంది. దేవుని నమ్మకమైన ప్రజలుగా మనము నమ్ము ప్రతిదానికి, మనము చేయు ప్రతిదానికి మరియు మనము భావించు ప్రతిదానికి పాత మరియు క్రొత్త నిబంధనలు ప్రామాణికతలను నిర్ణయిస్తాయి. రానున్న పాఠములలో మనము అనేక ఇతర వివరములను చూడబోవుచుండగా వైజ్ఞానిక మరియు భక్తి సంబంధమైన వ్యాఖ్యాన శాస్త్రములు మన కొరకు ఎంత ప్రాముఖ్యమైనవో మనము చూడబోతున్నాము. మనము అలా చేయుచుండగా మన జీవితములలోని ప్రతి కోణములో దేవునికి నమ్మకమైన పరిచర్య చేయుటకు నూతనమైన మార్గములను మనము కనుగొంటాము.